ಪ್ರಣತ ಜನತಾಪವರ್ಗ ಕೃತರಣ ಸರ್ಗ ಸಸಿಂಹ ಸಂಸರ್ಗ ಕಾಮಾಕ್ಷಿ ಮುದಿತ ಭರ್ಗ ಹತ ರಿಪುವರ್ಗ ತ್ವಮೇವ ಸಾದುರ್ಗಾ ಕುಂಡಲಿ ಕುಮಾರಿ ಕುಟಿಲೇ ಚಂಡಿ ಚರಾಚರ ಸವಿತ್ರಿ ಚಾಮುಂಡೇ ಗುಣಿನಿ ಗುಹಾರಣಿ ಗುಹ್ಯೇ ಗುರುರೂಪೇ ತ್ವಾಂ ನಮಾಮಿ ಕಾಮಾಕ್ಷಿ ಗುರುರೂಪೇ ತ್ವಾಂ ನಮಾಮಿ ಕಾಮಾಕ್ಷಿ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ದೇವ್ಯೈ ಮಹಾದೇವ್ಯೈ ಶಿವಾಯೈ ಸತತಂ ನಮಃ ನಮಃ ಪ್ರಕೃತ್ಯೈ ಭದ್ರಾಯೈ ನಿಯತಾಃ ಪ್ರಣತಾಸ್ಮತಾಂ ಸರ್ವಮಂಗಳಮಾಂಗಳ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥಸಾಧಿಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ 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 ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಶಾರದಾ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ. ಜಗದಂಬಾ ಮಹಿಮೇನ ಈ ಸಭಾ ಸದಸ್ಯ ಸವನಿಯ ನಮಸ್ಸು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕುಂಟು ನಿನ್ನಟಿ ವರೆಕು ದೇವಿ ಮಹಾತ್ಯಂಲೋ ಅಮ್ಮವಾರಿ ಯೊಕ್ಕ ಲೀಲಾ ಚರಿತ್ರೆಲು ಪೂರ್ತಯ್ಯೇ. ದೇವಿ ಚರಿತ್ರ ಅನೇದು ಪೂರ್ತಯ್ಯಿಂದು. ಈ ಚರಿತ್ರೆ ಮೊತ್ತಾನ್ನಿ ಅಂತೇ ಮೂಡು ಚರಿತ್ರೆಲುಗಾ ಚೆಪ್ಪಬಡುತ್ತಿರುವಂತಿ ಅಮ್ಮವಾರಿ ಯೊಕ್ಕ ಸ್ವರೂಪಂ. ಈ ಮೂಡಿಂಟಿನಿ ಕೊಂದರು ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಸರಸ್ವತಿ ಅನ್ನು ವ್ಯವಹರಿಸ್ತೂ ಉಂಟಾರು. ಕಾನೀ ದೇವಿ ಮಹಾತ್ಯಂಲೋ ಅಟುವಂತಿ ವಿಭಜನ ಎಕ್ಕಡ ಕನಬಡದು ಆ ಪುಸ್ತಕಂಲೋ. ಕನಕ ಕನಬಡಿನ ಪ್ರತಿ ಸ್ವರೂಪಂ ಕೂಡ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಸರಸ್ವತಿ ಮಹಾಕಾಳಿ ರೂಪಮೇ ಅನ್ನ ಮೂಡಿಂಟಿನಿ ಏ ರೂಪಾನಕ್ಕೆ ಆ ರೂಪಮೇ ತ್ರಿಶಕ್ತ್ಯಾತ್ಮಕಮನ್ನು ಭಾವಿಂಚಾಲಿ ಅನಿ ಸಂಪ್ರದಾಯಜ್ಞಲೇನು ಅನೇಕ ಮಂದಿ ಅಭಿಪ್ರಾಯಪಡ್ಡರು. ಆ ಅಭಿಪ್ರಾಯನ ಮನವು ಸ್ವೀಕರಿದ್ದಾ. ನಿನ್ನಟಿ ವರೆಕು ಅಮ್ಮವಾರಿ ಕಥ ಪೂರ್ತಯ್ಯಿಂದು. ಸುಮೇಧ ಸುರಧುನಿಕಿ ಸಮಾಧಿಕಿ ಚೆಪ್ಪಾಡು. ಆ ಮೊತ್ತಂ ಕಥನ ಪ್ರಸ್ತಾವನೆ ಚೇಸ್ತೂ ಧ್ಯಾನ ಶ್ಲೋಕಂಲೋ ಪೆದ್ದವಾಳ್ಳು ನಿಕ್ಷಿಪ್ತಂ ಚೇಶಾರು. ಮಾತರ್ಮೇ ಮಧುಕೈಟ ಭಗ್ನಿ ಮಹಿಷ ಪ್ರಾಣಾಪಹಾರೋಜ್ಯಮೇ ಹೇಳಾ ನಿರ್ಮಿತ ಧೂಮ್ರಲೋಚನ ವಧೇ ಏ ಚಂಡಮುಂಡಾರ್ಧಿನಿ ನಿಶೇಷೀಕೃತ ರಕ್ತಬೀಜದನುಜೆ ನಿತ್ಯೇ ನಿಶುಂಭಾಪಹೇ ಶುಂಭಧ್ವಂಸಿನಿ. ಮೊತ್ತಂ ಚರಿತ್ರ ಅಂತ ಚೆಪ್ಪಿ ಅಟುವಂತಿ ತಲ್ಲಿನಿ ನಮಸ್ಕರಿಸ್ತೂ ಅಡುಗುತ್ತದೆ ಏಂಟಂಟೇ ಸಂಹರ ಆಶು ದುರಿತಂ ಮಾ ದುರಿತಮುಲ್ನ ವೆಂಟನೇ ನಶಿಂಪಜೇಯು. ಇದು ಅಡುಗಿತೇ ಚಾಲು ಮನಕ್ಕೆ. ಮಾಲಿನ್ಯಾಲು ಪೋತೇ ಅದೇ ಶುದ್ಧಿ ಅದೇ ಸಿದ್ಧಿ. ಅಂದಕ್ಕೆ ಅಮ್ಮವಾರು ಅನುಗ್ರಹ ಉಂಟೇ ಪಾಪನಾಶನ ಜರುಗುತ್ತಿ ದೋಷನಾಶನ ಜರುಗುತ್ತಿ. ಅದು ಜರಿಗಿಂದ ಮೋಕ್ಷ ಅದೇ. ಅಂದಕ್ಕೆ ಮೋಕ್ಷ ಇಷ್ಯಾಮಿ ಮಾ ಶುಚಃ ಅನ್ನಾಡು ಪರಮಾತ್ಮ. ಅದು ಕೂಡ ಸರ್ವ ಪಾಪೇಭ್ಯೋ ಮೋಕ್ಷ ಇಷ್ಯಾಮಿ ಅಂತ ಚೆಪ್ಪಾಡು. ಅದು ಜರಗವಲಸಿಂದು. ಅಂದಕ್ಕೆ ದುರಿತಮುಲ್ನ ನಶಿಂಪಜೇಸೇ ತಲ್ಲಿ ದುರ್ಗಾ. ಆ ವಿಧಮೈನ ಅರ್ಥ ಅಕ್ಕಡ ಮನ ತೀಸ್ಕೊನಿ. ಇಪ್ಪುಡು ನಿನ್ನಟ್ಟು ರೋಜುನ ಮನಂ ಅಮ್ಮವಾರು ವಿವಿಧಮುಲೈನ ಶಕ್ತುಲತೋ ಪ್ರಧಾನಂಗ ಅಮ್ಮವಾರು ಕಾಕ 9 ಶಕ್ತುಲು ಅಮ್ಮ ನುಂಚಿ ವಚ್ಚಾಯಿ. ಮಾತೃಕಾಮೂರ್ತುಲು ವಾಟತೋ ಕಲಿಸಿ ಸಿಂಹವಾಹಿನಿ ಅಯ್ಯಿ. ಆ ಸಿಂಹ ಕುಮಡ ವಿವಿಧ ದೇವತಾಸಕ್ತರು ಕಲಿಗಿನಟುವಂಟಿ ನಾರಾಯಣ ವಿಭೂತಿ ಅನ್ನು ಮನಂ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ಆ ಸಿಂಹವಾಹಿನಿ ಏನು ಅಮ್ಮವಾರು ಅಟು ಧೂಮ್ರಲೋಚನ್ನಿ ಚಂಡಮುಂಡುಲ್ನಿ ರಕ್ತಬೀಜುಣ್ಣಿ ಅಟುಪೈ ಶುಂಭನಿ ಶುಂಭಲ್ನಿ ಕೂಡ ಸಂಹರಿಸಿನ ವೀರಗಾಥನ ವಿವರಿಂಚಾಕ ಎಪ್ಪುಡೈತೆ ಶುಂಭನಿ ಶುಂಭ ಸಂಹಾರಂ ಜರಿಗಿಂದೋ ಮೊತ್ತಂ ದೇವತಲಂದರೂ ಸಂತೋಷಿಸಾರು. ದಿವ್ಯಮೇನ ಉತ್ಸವಂ ಚೇಸಿ ಅಮ್ಮವಾರನ್ನ ಆರಾಧನೆ ಚೇಸಾರು. ಅಪ್ಪುಡು ಈ ದೇವತಲಂದರೂ ಅಮ್ಮವಾರನ್ನ ಸ್ತುತಿಸ್ತೂ ಉನ್ನಾರನಿ ಮನಂ ಸ್ತೋತ್ರ ಚತುಷ್ಟಯಂ ಅನ್ನು ಏದೈತೇ ಚೆಪ್ಪುಕುನ್ನಾ ಅಂದುಲೋ 4 ದಾನಲೋಕಿ ವಚ್ಚಾಂ ಚಿವರಿ ದಾನಿಕಿ. ದೇವ್ಯಾಹತೇ ತತ್ರ ಮಹಾಸುರೇಂದ್ರೇ ಸೇಂದ್ರಾಸುರಾವನ್ನಿ ಪುರೋಗಮಸ್ತಾಂ ಕಾಚ್ಯಾಯನೀಂ ತುಷ್ಟು ವರಿಷ್ಠ ಲಾಭಾತ್ ವಿಕಾಶಿ ವಕ್ತ್ರಾಂಶು ವಿಕಾಶಿತಾಶ. ವಾಳ ಮುಖಾಲು ಕಾಂತುಲತೋ ವೆಲುಗಿಪೋತುನ್ನಾಯಟ ದೇವತಲವಿ. ಎಂದುಕంటే ఎక్కడ ఆనందం ఉంటుందో ఎక్కడ కృప ఉంటుందో అక్కడ కాంతి ఉంటుంది. పైగా దిక్కులు కూడా ఆ విధంగా వికాసిత ఆశాహ ఆశా అంటే దిక్కులు, దిక్కులు కూడా వికసించి ప్రకాశంగా ప్రశాంతంగా ఉన్నాయి. అలాంటి దిక్కుల మధ్యలో ఈ దేవతలు కూడా ఆనందంగా ఉంటూ వన్ని పురోగమాస్తాం. ఇది చాలా ముఖ్యమైన మాట. వన్ని అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడు మొదలుగా గల దేవతలు అని అర్థం చెప్పారు. కానీ ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే మనం దుర్గా సూక్తం కూడా జాతవేద శేసునవా అని మొదలవుతుంది. అక్కడ జాతవేదశే అని, అలాగే జాతవేదోమ ఆవహ శ్రీ సూక్తంలో చెప్తున్నాం. రెండు చోట్ల జాతవేద శబ్దం మనం పరిశీలించినట్లయితే అక్కడ ప్రధానంగా వాళ్ళు అగ్నిభట్టారుకుని ప్రార్థన చేస్తున్నారు. ఆ అగ్నియందే లక్ష్మీదేవిని, ఆ అగ్నియందే దుర్గాదేవిని కూడా వారు దర్శించి ఆరాధించారు అని మనకు వేదమంత్రం చెప్తూ ఉన్నది. మనం ఎప్పుడు ఆరాధన చేసినా అగ్నియందే చేస్తూ ఉన్నాం. ఆ అగ్ని ఏమిటంటే మామూలు అగ్ని కాదు, జాతవేద వేదాది విద్యలు ఏ అగ్ని నుంచి జనించాయో ఆ అగ్నిట అది. అది మాట అక్కడ తెలుసుకోవాల్సింది. వేదాది విద్యలకు కూడా కారణమైన అగ్ని. అందుకే మన అగ్నిహోత్రం రగిల్చాక దాని యందు పరబ్రహ్మమును ఈశ్వర స్వరూపాన్ని ఆవాహన చేసి సర్వదేవతాత్మకమైనటువంటి ఆ రుద్రుని యందు మనం ఆరాధన చేస్తున్నాం. అందుకు ఏ దేవతనైనా అగ్నిముఖంగానే ఆరాధన చేయాలి. అగ్నిముఖావ ఏ దేవాహ అని శాస్త్రం. అగ్నిముఖం దేవతలకు అగ్నిముఖంట. మన శరీరంలో ఏ ఇంద్రియానికి శక్తి రావాలన్నా నోట్లో వేసుకుంటేనే ఏ ఇంద్రియానికైనా శక్తి వస్తుంది. అదేవిధంగా ఏ దేవతకి మనం ఇవ్వదలుచుకున్నా అగ్నిముఖంతో ఇవ్వాలి. దేవతలందరికీ ముఖం అగ్ని. ఈ మాట చెప్పినప్పుడు ప్రతి ఇంద్రియానికి కూడా ముఖం ద్వారా వెళ్ళినట్లుగా ప్రతి దేవతకి అగ్ని ద్వారా వెళుతుంది అన్నప్పుడు దేవతలందరూ కలిసి ఇంద్రియములుగా ఉన్నారని, అగ్ని ముఖముగా ఉంది అని చెప్పినప్పుడు దేవతలందరూ ఎవరికి ఇంద్రియాలు? ఆ పరాశక్తికి. అది తెలుసుకోవాల్సింది. అందుకు సర్వదేవతాత్మికైన ఆ పరాశక్తిని అగ్ని ఎందే ఇక్కడ ధ్యానించడం అనేది ప్రధానంగా చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ మనం అగ్ని రగల్చలేదు కదా అంటే మన హృదయంలో ఉన్న చిదగ్ని, అదే ఇక్కడ చిదగ్ని కుండ సంభూతావే వన్ని పురోగమ. ఆ చిదగ్ని ఎందే అమ్మని మనం దర్శించాలి. అది జ్ఞానాగ్ని. ధ్యానం వల్ల, సాధన వల్ల, నిరంతర సాధన వల్ల మనలో అమ్మకి సంబంధించిన ఎరుక కలుగుతుందిట. ఆ అగ్ని, అగ్ని రగిలిందా అమ్మ దర్శనమవుతుంది, అమ్మ తత్వం తెలుస్తుంది. అందుకే అంతర్నిరంతర అనింధన మేధమానే అని శాస్త్రం చెప్తున్నది. అంతర్నిరంతరం అనింధన మేధమానే, నిరంతరం ఎడతెగకుండా నిరంతర సాధన ఒక మథనంలా జరిగితే నీ హృదయంలో రగులుతుంది ఆ చిదగ్ని. ఆ చిదగ్ని కుండంలో అమ్మని దర్శిస్తావు, అమ్మని తెలుసుకుంటావు. ఆ తెలుసుకున్నది, దర్శించినది, అనుభవించినది ఈ స్తోత్రంలో పలుకుతాం. కనుక ఇక్కడ సంపూర్ణమైనటువంటి అమ్మ జ్ఞానం ఉన్నది ఈ సూక్తమునందు. ఈ స్తుతికి ప్రత్యేకత ఏమిటంటే దీనికి కాత్యాయని సూక్తమని, మహాదేవి సూక్తం అని రెండు పేర్లు ఉన్నాయి. ప్రధానంగా సరస్వతీ సూక్తం అని వ్యవహారంలో ఉన్నది, నారాయణి స్తుతి అని మరొక పేరు. ఎన్ని పేర్లు చూడండి ఇక్కడ. పైగా ఇది కాత్యాయని సూక్తం ప్రత్యేకించి మహాదేవి. పైగా కాత్యాయని అనే మాట ఇక్కడే కాత్యాయనీం తుష్టువరిష్టలాభాత్. ఇది కాత్యాయని గురించి నిన్ననే మనం చెప్పుకున్నాం. యుద్ధగాథలోనే కాత్యాయని ప్రస్తావన వచ్చింది. స్తోత్రంలో కూడా మళ్ళీ వస్తుంది. స్తోత్ర ఉపోద్ఘాతం ఇప్పుడు మనం చదివిన శ్లోకం, అందులో కూడా కాత్యాయనీం తుష్టువరిష్టలాభాత్ అన్నారు ఇక్కడ. ఎందువల్ల స్తోత్రించారంటే ఇష్టలాభాత్, వాళ్ళు కోరినవన్నీ సిద్ధించాయి గనక అమ్మవారిని స్తుతించారట. ఇంకా వారు కోరుకోవడానికి ఏం మిగల్లేదు. ఆ కోరిక అనేది దాటారు వాళ్ళు. ఆ కోరిక దాటిన తర్వాత ఏ మోక్ష భూమిక తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని ఇందులో కీర్తిస్తున్నారు. ఇది కూడా మహిమాన్వితమైన స్తుతి. దీంతో పూర్ణం అవుతున్నాయి ఈ నాలుగింటిలో దేనికదే పరిపూర్ణం. నాలుగు కలిపి చేయగలిగితే గొప్ప ఉత్కృష్టమైన స్థితి. లేదా మూడైనా మనం చెప్పుకున్నాం. 4, 5, 11 అధ్యాయాలు దేవీ మహాత్మ్యంలో. దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద, ప్రసీద మాతర్ జగతోఖిలస్య, ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం, త్వమీశ్వరీ దేవి చరాచరస్య. ప్రారంభమే దేవి అనే నామంతో వచ్చినది. ఆ దేవిని ప్రసీద, ప్రసీద అనేటటువంటి మాటలు ఇక్కడ మనకి ముమ్మార్లు కనిపించాయి. అంటే ప్రసన్నురాలు అయి మమ్మల్ని అనుగ్రహించు. అమ్మ ప్రసన్న అయితే అన్నీ లభిస్తాయి. సైషా ప్రసన్న భూముక్తి హేతు అని చెప్పుకున్నాం. ఆవిడ ప్రసన్నురాలితే మోక్షమే లభిస్తున్నది. కనుక ప్రసన్నతను కోరుతున్నారంటే అర్థం ఏంటి? కైవల్యాన్ని అర్థిస్తూ ఈ స్తుతిని చేస్తున్నారు. ఆవిడకున్న మన ఆవిడది ప్రసన్నత, మనకు ఉండవలసింది ప్రపన్నత. మనం ప్రపన్నులమైతే అమ్మ ప్రసన్నంగా చూస్తుంది. అందుకే ప్రపన్నార్తి హరే అన్నారు ఇక్కడ. ప్రపన్నుడు అంటే శరణు వేడినటువంటి వాడు. ప్రపత్తి అనే మాట ఇక్కడ వచ్చింది. అమ్మవారిని శరణు వేడాలి. శరణు వేడితే ఆ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శరణు వేడను అంటే త్రికరణ శుద్ధిగా అమ్మ నీవాడను అని తనని తాను అప్పగించుకునుట, అహంకారాన్ని అర్పించడమే శరణు. ఇది ప్రధానమైనటువంటిది. అందుకే ఆవిడ దగ్గర శరణు అంటే తప్పకుండా అనుగ్రహిస్తుంది. అందుకే ప్రపన్నత నీది, ప్రసన్నత దేవిది. ఈ విధంగా ప్రపన్నార్తి హరే, ఎవరు ప్రపన్నులో వారు ఆర్తిని హరించును తల్లి అని అర్థం. అంటే ఆవిడ స్వభావం అది. ప్రపన్నులైన వారి ఆర్తిని పోగొట్టేటువంటి తల్లి ప్రసీద ప్రసీద ప్రసీద. ముమ్మారులు అనడం అనేది ఒక పెద్ద విషయం అండి. ముమ్మారులు అంటే ఆ మాట మంత్రమవుతుందిట. అందుకే ఇది దివ్య శబ్దం. మూడు అనేది దివ్య సంఖ్య. దీన్ని కాస్మిక్ నంబర్ అని కూడా అంటారు విదేశ ఆధ్యాత్మికవాదులు. అందుకు ప్రసీద అనేది ముమ్మారులు చెప్పడం అనేది ఒక విశేషం. జగతోఖిలస్య మాత, సకల జగత్తుకి తల్లివైన ఓ అమ్మ, మా ఎడలు ప్రసన్నురాలువవు. విశ్వేశ్వరి, విశ్వాన్ని పాలించు. వీళ్ళు అడిగింది ఏంటంటే విశ్వాన్ని కాపాడు. అందుకే దేవతల స్థుతి మనకు శిరోధార్యం. ఇలా మనం కూడా స్తుతిస్తే అమ్మ సంతోషిస్తుంది. ఎవరు లోకక్షేమాన్ని కోరుకుంటారో వారికి అమ్మ క్షేమం కలిగిస్తుంది. తెలుసుకోండి, వ్యక్తిక్షేమం కాదు, లోకక్షేమం కోరుకోవాలి. లోకక్షేమం కోరుకునే వారికి క్షేమం అమ్మ చూసుకుంటుంది. ఇది ప్రత్యేకం. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే విశ్వం అనే మాటకు మనకు అనేక అర్థాలు చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క శరీరమే విశ్వం అన్నాం. పైగా విశ్వం అంటే సమస్తం. అమ్మవారిని స్తుతిస్తే సమస్తం బాగుంటుంది. సమస్తము అంటే మనకు సంబంధించి మన అనుభవాల్లోకి వచ్చే స్థిరాచార జగత్తు మొత్తం కూడా. ఈ స్థిరచార జగత్తు మొత్తం సమస్తం. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. ఈ విశ్వమంతా కూడా ఈ గ్రామమునందు, అంటే ఈ సమూహమునందు ఉండేటువంటి విశ్వమంతా కూడా, చరాచర జగత్తంతా కూడా ఏ పీడ లేకుండా ఉండాలి, పుష్టిగా ఉండాలని రుద్రమంత్రాల్లో మనం కోరుకుంటున్నాం. అదే భావం ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ప్రతివాడు అనుకుంటే చాలు. గ్రామే అంటే సమూహము ఉండే చోటు. అక్కడ కూర్చోండి. సమూహం ఉండే చోటు. గ్రామం అంటే మన ఇంద్రియ సమూహములున్న శరీరమే పెద్ద గ్రామం. దీనితో మనం అనుబంధం పెట్టుకున్న చరాచర జగత్తు, లోపలిది బయటది, ఇది క్షేమంగా ఉండాలి. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన భావం. పైగా నువ్వు దీనికి సమర్థురాలివి. ఎందుకంటే త్వమీశ్వరీదేవి చరాచరస్య, నువ్వు ఈ చరాచర జగత్తుకి ఈశ్వరివి, సర్వ జగత్తుకి తల్లివి. తల్లివి మాత్రమే కాదు, ఈశ్వరివి. ఎందుకంటే తల్లి ఏం చేస్తుందంటే కనూరుకుంటుంది, పెంచగలిగినంత పెంచుతుంది, పోషిస్తుంది. కానీ ఈశ్వరత్వం తల్లికి కష్టం. ఈశ్వరత్వం అంటే సర్వాధికారం. కానీ నువ్వు కేవల జగన్మాతవే కాదు, జగదీశ్వరివి కూడా, సర్వసమర్థురాలివి అని చెప్పడం. ఎవరికి? చరాచరస్య, చరాచర జగత్తంతటికి కూడా. అటువంటి నీవు ఆధారభూత జగతస్త్వమేకా. ఈ సర్వ జగత్తుకి ఆధారము నువ్వు. ఈ ఆధారమైన నువ్వు రెండు రకాలుగా ఈ జగత్తుని ఎలా పోషిస్తున్నావంటే, మహీస్వరూపేణ యతస్థితాసి అపాం స్వరూపస్థితయా త్వయేతదాప్యాయతే కృత్స్నం అలంఘ్యవీర్యే. అలంఘ్యవీర్య అంటే ఏ ఒక్కరూ ఎదుర్కొనలేని పరాక్రమము కల తల్లి. అంటే అమ్మ పరాక్రమాన్ని ఏ ఒక్కరూ దెబ్బతీయలేరు. అటువంటి అపరాజితమైన ఓ తల్లి, నువ్వు జగత్తుకంతటికి ఏకమైన ఆధార శక్తివి. అది నీ మహీస్వరూపంతో తెలుస్తున్నది. అంటే భూమి అమ్మవారు మనకి ఆధారంగా ఉంచినది, పైగా భూరూపముగా అమ్మే ఆధారంగా ఉన్నది. ఇది తెలుసుకుంటే మనం అడుగుడుగు వసుంధరిని అమ్మ అని చెప్తాం. ఇది భారతీయ సంస్కారం. అందుకే మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ, వేదం ప్రమాణం. భారతీయ సంస్కారం ఇది, భూమిని అమ్మ అనడం. అసలు మానవుడై పుట్టినవాడు భూమిని అమ్మ అనలేకపోతే వాడు మానవుడే కాడండి. అమ్మ అంటే ఏమిటి? నీకు కారణమై, నీకు పోషకమై, నిన్ను భరించి, నిన్ను అడుగడుగునా గమనించుకునేదేదో అదే అమ్మ. అంతే కదా. ఆ అమ్మతనం భూమిలో ఉందా లేదా? నిన్ను కన్నది, నిన్ను భరిస్తున్నది, నిన్ను పోషిస్తున్నది, నీకు కావలసినవి ఇస్తున్నది, చివరికి అందరూ తగలబెడితే నిన్ను తనలో కలుపుకుంటున్నది. కనుక ఇంతకంటే అమ్మతనం భూమిలో కనబడుతుందా? అందుకే భూమిలో అమ్మని చూడలేని వాడికి భూమి మీద బతికే హక్కు ఉందా? అందుకే వందే మాతరం అన్నవాడికే భూమి మీద జీవించే హక్కు ఉంటుంది. అందుకే వందే మాతరం అనేది ఒక సంస్కారం. ఈ కోణంతో పరిశీలించండి. అది భారతీయ రక్తంలో ఉంది, వేదంలోంచి వచ్చింది. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ. అంతేకాదు, ఇదం జావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్ యది హోప భ్రువేవాం అని సంధ్యావందనాల్లో మనం చేసుకుంటున్నాం. దీని అర్థమేంటి? ఈ భూమి తల్లిగాను, ఆ పైన ఆకాశం తండ్రిగాను భావన చేస్తూ ఉన్నారు. ఇంత ఉదాత్తమైన విశాలమైన భావం. అప్పుడు ఈ భూమి ఏమైంది? తల్లి. అందుకే మనకి వందే మాతరం అందించిన మహానుభావుడు కూడా ఏమన్నాడు? ఎవరు వందే మాతరం ఇచ్చింది? బంకిమచంద్ర చటర్జీ. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదల విహారిణి వాణి విద్యాదాయిని అని బంకిమచంద్ర చటర్జీ తన యొక్క వందే మాతరం గీతంలో ఇది కూడా చరణం పెట్టాడు. మన వాళ్ళు తీసేశారు, అది వేరే విషయం. తీసేసినా ఉంటుంది అది, వందే మాతరం అంటే. అందుకే మనం గతంలో చెప్పుకున్నామేమో నాకు తెలియదు, కానీ భారతదేశాన్ని మనం చూస్తే మొదట హిమాలయాలు, మా అమ్మ పుట్టిళ్ళు, మా తాతగారిళ్ళు మనవి. మధ్యలోకి రండి, వింధ్యపర్వతం, వింధ్యాచల వాసిని మధ్యలోనే ఉంది. వింధ్యాచల వాసిని ఆవిడ. ఈ వింధ్యాచల వాసిని ఏంటంటే మనకు వస్తున్న తర్వాత చివరికి వద్దాం. చివరికి మలయాళ దేశం, మలయపర్వతం, మలయపర్వత ప్రాంతం. అక్కడ అమ్మవారు ఎన్ని ఆలయాలున్నా మొత్తం మలయాళీలు భగవతి భగవతి అంటారు. అక్కడ భగవతీ రూపంతో ఉంది. అంటే భారతదేశపు ఆది మధ్య అంతములు కూడా అమ్మ మయం. అందుకే భారతదేశమే మాతృమూర్తి, శ్రీమాతృమూర్తి, శక్తిమయం. ఇది కాక మధ్యలో ఎన్నో శక్తిపీఠాలు ఎలాగూ ఉన్నాయి, కానీ భారతదేశమే శివశక్తిమయం. భారతదేశ వాసులు వందే మాతరమని అమ్మవారిని కీర్తిస్తారు. అందుకు ఓ తల్లి భూదేవి నువ్వే దుర్గా దశప్రహరణధారిణి. దశప్రహరణ 10 చేతులతో ఉన్నటువంటి దుర్గని ధ్యానం చేశాడు. కనుకనే బంకించంద చటర్జీ ఏదో ఆవేశపూరిత దేశభక్తి గీతం రచించలేదు, తాను దర్శించిన మంత్రాన్ని అందులో ప్రతిష్ఠించాడు. ఆ వందే మాతరం మంత్రమై భారత జాతికి స్వతంత్రతనిచ్చింది. ఆ మంత్రం ఎప్పుడూ భారత జాతులు నినదించాలి అని ప్రార్థిద్దాం అమ్మవారిని. అందుకే మహీస్వరూపేణ యతస్థితాసి. అంతేనా, మహి అంటే సుజలాం సఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. ఈ సస్యశ్యామలాం చేసినటువంటి జలములు అవి కూడా ఆ తల్లి స్వరూపములే. అందుకే అపాం స్వరూప స్థితయా త్వయేతత్ ఆప్యాయతే కృత్స్నం. ఓ తల్లి, నువ్వు జలరూపిణిగా ఉంటూ అంతటి ఆప్యాయనము చేస్తున్నావు. ఆప్యాయనం అంటే తడుపుట అని. ఈ భూమి ఈ జలము కానీ లేకపోతే ఏమవుతుంది, ఎండిపోతుంది. ఏమీ లేదు, జలమే కదా భూమికి ప్రధానం. అందుకే భూమాత తనలో స్థలభాగాన్ని పావు భాగమే ఉంచుకుని ముప్పాదిక భాగం జలాన్ని పెట్టుకుంది ఆ తల్లి, ఈ రెండు కలిపి. అందుకే ఆప్యాయతే కృత్స్నం, ఈ సమస్తమైన భూమిని నువ్వే జలరూపంగా తడుపుతూ ఉన్నావు. ఇందులో ఉన్న ఆంతర్యం చెప్పమంటారా ఈ చెప్పేటప్పుడు? ఇక్కడ మొట్టమొదటిగా ఓ తల్లి నువ్వు మహీస్వరూపంగా ఉన్నావంటే మూలాధారమునందు స్వపిషి కులకుండే కుహరిణి అని సౌందర్య లహరిలో శంకర్లు చెప్పినట్టుగా, మహి అంటే మూలాధార స్థానం, అది పృథ్వీస్థానం కదా. ఇక ఆ తర్వాత సాధనతో ఆ కుండల్ని జ్వలించిన తర్వాత ఈ సహస్రార కమలం నుంచి అమృతబింబం స్రవించి 72,000 నాడుల్ని తడుపుతుంది అది. కనుక ఈ పార్థివ దేహాన్ని ఆప్యాయతే కృత్స్నం, 72,000 నాడుల్ని తడుపుతూ ఉండగా యోగులు ఆ బ్రహ్మానంద సుధామృత అనుభవాన్ని పొందుతారు. అది ఆప్యాయతే కృష్ణమలంఘవీర్య అని చెప్పడం. ఇదే శంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరిలో ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ అవాప్య స్వాంభూమి స్వపిశుకులకుండే కూరణి. అక్కడ అదే ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇందులో ప్రజ్ఞానంలో రెండు చూడాలి మనం. ముందు భౌతికంగా చూస్తాం, తర్వాత యోగపరంగా చూడండి. ఇక తాత్వికంగా చెప్పాలంటే అగ్ని సోమతత్వం ఇందులో ప్రస్తావన చేస్తున్నది. పైగా జలములు కూడా అమ్మ రూపములని మనం జలాన్ని చూస్తే ఎప్పుడు అమ్మగానే భావన చేస్తాం. అందుకే మన గంగ నది పేరు కాదు, గంగమ్మ, కృష్ణవేణి అమ్మ, గోదావరి అమ్మ అని నదులను కూడా అమ్మలుగా చూస్తాం. ఆ నదులు అమ్మలుగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి కూడా. ఇది తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం. మీకు తెలుసో లేదో, నదులు అమ్మలుగా అనుగ్రహిస్తాయి, వాటికి ఆ శక్తి ఉన్నది. ఎందుకంటే చాలా కాలం క్రితం దత్త సంప్రదాయానికి చెందినటువంటి వాసుదేవానంద సరస్వతి ఆ మహానుభావులు గోదావరి తీరంలో భాగవతం చెప్తూ ఉంటే ఒక ఆవిడ ఆభరణాలన్నీ కట్టుకుని వచ్చి కూర్చునేదిట. ఆవిడ ప్రత్యేకంగా ఉండేది, అందరికి ఆవిడ అమ్మవారు అనిపించేది. మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడూ గోదావరి దగ్గరైనా నా దగ్గరకు వచ్చి కథ చెప్పవా అని అడిగిందిటండి. నువ్వెవరి తల్లి అంటే నేను కృష్ణవేణి అమ్మని అని చెప్పింది ఆవిడ. వాటికి ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరికి తెలిస్తాయి, కృష్ణ కథ వినాలని కోరిక పుట్టిందిట. కనుక ఎప్పుడు నది దగ్గరికి వెళ్తే అమ్మ అక్కడుందని భావించి నమస్కారం చేయండి. అది కూడా అమ్మ రూపమే, మందాకిన్యాది దివ్య మహానదీ స్వరూపిణి, అమ్మ యొక్క రూపములు. అందుకే శివేన మా చక్షుషా పశ్య తాపశ్యవయ తన ఓ పస్పృశత త్వచం మే సర్వాగం అని చెప్తూ, ఓ జలములారా మీరు మంగళకరంగా నన్ను చూడండి, మీ మంగళకరమైన శరీరంతో నన్ను తాకండి. అందుకే జలాన్ని పాదాలతో తనడం కానీ జల సమీపంలో కానీ జలంలో కానీ ఉమ్మడం కానీ బట్టలు ఉతకడం కానీ నదుల్లో చెయ్యరాదు అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుందాం. త్వం వైష్ణవీ శక్తిరనంత వీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా సమ్మోహితం దేవి సమస్తమేతత్ త్వం వై ప్రసన్నా భూమిముక్తి హేతు. అమ్మా నువ్వు వైష్ణవీ శక్తివి. వైష్ణవి అంటే విశ్వవ్యాపకమైన శక్తివి. ఆ శక్తి ఎలాంటిది అని, అనంత వీర్యా, అనంతమైన పరాక్రమ. పరాక్రమం ఎంత ఎడదో మనం చెప్పడం, లేకపోతే ఇంత వ్యాపించాలని ఎంత బలం ఉండాలండి. ఇంత వ్యాపించింది అనంతమైన పరాక్రమముతో అంత వ్యాపించింది. పైగా వైష్ణవి అనగానే మనం మాయాశక్తిని స్మరించుకోవాలి. మాయా అనే దానికి మళ్ళీ ఉపనిషత్తులు అటు వెళ్ళి ఏదో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాయా అంటే ఇక్కడ విచిత్ర కార్యకరి అఘటన ఘటనా పటీయసి, పరమాత్మ యొక్క సృష్టి నిర్మాణ శక్తిని మాయా అని తీసుకున్నాయి ఇక్కడ. ఆ మాయయే విశ్వస్య బీజం, విశ్వానికి మూలమైనటువంటిది. పరమాసి, విశ్వానికి బీజం మాత్రమే కాదు విశ్వాన్ని మించిపోయినటువంటి ఉత్కృష్టమైన తత్వం కనుక పరమాసి మాయ. ఆ మాయయే జగన్ నిర్వహణ చేస్తూ సమ్మోహితం దేవి సమస్తమేతత్. ఈ జగత్తనంతటిని సమ్మోహింపజేస్తున్నావమ్మా. కానీ జగన్ నిర్వహణ చేసేటప్పుడు నీ సమ్మోహన శక్తితో నడుపుతూ ఉంటావు. అశేష జనమోహిని, యోగ్యులైన వారు నిన్ను ఆశ్రయిస్తే తొంభై ప్రసన్న భూముక్తి హేతు, వారికి ముక్తినిస్తున్నావు. ఈ విధంగా రెండు రూపములతో నువ్వు ఉన్నావు. అయితే జగములో కలిపి మేము ఏ ఏ విద్యలు చూస్తున్నామో అవన్నీ నీ యొక్క స్వరూపములే, నీ స్వరూప భేదములే. భేదములంటే రకరకముల రూపములు. నీ యొక్క రకరకముల రూపములే విద్యలు. విద్యా సమస్తాస్తవ దేవి భేదా స్త్రియ సమస్తా సకలా జగత్సు త్వయేకయా పూరితమంబయేతత్ కాతే స్తుతిస్తవ్య పరాపరోక్తి. వేత్తలు అంటే జ్ఞానులు ఒక మాట చెప్తారండి, అసలు అంతా కలిపితే ఒకటేట, ఒకే మాటట. ఆ ఒక్క మాట అర్థం కాకపోవడం వల్ల ఎన్నో మాటలు చెప్పాల్సి వచ్చింది అన్నారు పెద్దవాళ్ళు. చూడండి ఏమిటా ఒక్క మాట, ఒకే మాట అది అర్థం కాకపోవడం వల్ల ఎన్నో మాటలు చెప్పాల్సి వచ్చింది. ఇన్ని పురాణాలు ఎందుకు, ఇన్ని శాస్త్రాలు ఎందుకు? రామాయణం పేరుతో, భారతం పేరుతో, భాగవతం పేరుతో, లలితా శాస్త్రం పేరుతో, సౌందర్యలహర పేరుతో, లలితోపాఖ్యానం పేరుతో, దేవీ మహాత్మ్యం పేరుతో ఒకే విషయాన్ని అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం. ఏమిటా ఒక్క విషయం పట్టుకున్నామా? స్కాంద పురాణంలో ఈ విషయం వస్తుంది. అన్ని ఉపనిషత్తుల సారం ఒక్క మాటలో చెప్పండి అని అడుగుతారండి శౌనకాదులు సూతుణ్ణి. అన్నీ ఒక్క మాటలో చెప్పనా? సర్వం బ్రహ్మమయం జగత్ అంతే, ఇది ఒక్కటే మాట. సర్వం బ్రహ్మమయం జగత్. బ్రహ్మము అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మను కాదు, పరమాత్మ. దీన్ని మీరు సర్వం విష్ణుమయం అనండి, సర్వం శివమయం అనండి, సర్వశక్తిమయమైనండి, ఉన్నది ఒకటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరమయం మీ జగత్తు అనే అనుభవం నీకు రావాలి. ఇది ఒక్కటే కావాల్సింది. అనిపించడం వేరు, అనుభవం వేరు. అనుభవం రావాలి, ఇది ఒక్కటి. ఈ ఒక్కటి సిద్ధించడం కోసం ఇన్ని పట్టుకోవాల్సి వచ్చింది మనకి, ఇది ఒక్కటి అర్థం చేయడం కోసం. అందుకే మాటి మాటికి ఈ మాటను అంటూ ఉన్నాడు చూడండి. మనకు విసుగు కలిగించేటంతగా అంటున్నాడు. ఏమని? అమ్మా నువ్వు కానిదే ఉందమ్మా ఈ జగత్తులో. త్వయైకయా పూరితం అంబా ఏతత్ కాతే స్తుతిస్తవ్య పరాపరుక్తి. ఓ తల్లి, నీ చేతే ఈ జగమంతా వ్యాపించబడి ఉన్నది, మరొకటి లేదు. ఇదే సర్వం కల్విదం బ్రహ్మ, నేహ నానాస్తి కించన, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ మాటలన్నీ ఉపనిషత్తు ఇదే చెప్పిందండి. అంతా బ్రహ్మమైనప్పుడు అంతా బ్రహ్మమని నువ్వెక్కడున్నావు? ఒక కెరటం సముద్రంలోంచి లేచి అబ్బా ఎంత నీరో అన్నదిట. మరి కెరటం గారు తమరెక్కడున్నారు? అందులోనే ఉన్నారు. అంత నీరో అన్నావే, ఆ నీరు నీలోనూ ఉంది. ఇది తెలుసుకుంటే నువ్వు కూడా అందులోనూ ఉన్నావు. అప్పుడు నువ్వు దేంట్లో భాగం? అనుకుంటే భాగం, లేకపోతే ఒకటేగా, ఇంతేనండి మరి ఎట్లయితే. అందుకో తల్లి నువ్వే మొత్తం నిండిపోయి ఉన్నావు అంటున్న నాలో కూడా. లేకపోతే కాతే స్తుతిస్తవ్య పరాపరోక్తి, మేము చేస్తున్నటువంటి ఇటువంటి ఉత్తమ వాక్కు మాకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు, నేను స్తుతించడానికి అంతా నువ్వు గనకనే నిన్ను మేము స్తుతించగలుగుతున్నాం. ఎందుకంటే విద్యలన్నీ నువ్వు, స్త్రీలన్నీ నువ్వే. స్త్రీల్లో రకరకాల భేదాలున్నాయి, విద్యల్లో రకరకాల భేదాలున్నాయి. భేదాలు ఎన్నైనా వివిధ భేదాలతో కనబడుతున్నవి నువ్వే. విద్యలు అనేక రకములు. విద్యలు ప్రధానంగా రెండే రకాలు చూడండి, అపర పర. పరా విద్య అంటే కేవలం బ్రహ్మ విద్య, పరమాత్మ గురించి మోక్షం గురించి మాట్లాడే విద్య పరా విద్య. అపరా విద్య అన్నప్పుడు లౌకికమైన ఇతర అంశములన్నీ కూడా అపరా విద్య కింద వస్తాయి. అసలు వేదాంతం అయితే ఏం చెప్తుందంటే వేదములు కూడా అపరా విద్య కింద చెప్పింది, వేదాంతమే పరా విద్య కింద చెప్పింది. ఎందుకంటే వేదముల్లో కూడా ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం, కర్మకాండ, ఉపాసనాకాండ ఇవన్నీ అపరావిద్యలే, అదొక్కడే పరావిద్య. అలాగే మీరు అనుకునే సైన్సెస్ అవన్నీ కూడా తీసుకొస్తే అపరావిద్యలోకి వచ్చి ఎక్కడో మూల కూర్చుంటాయి. పైనుంది పరావిద్య, పరా అపరా రెండు నువ్వే. అది భేదములు, విద్యా భేదములు అంటే ఈ రెండు. ఇక అపరావిద్యల్లో పరావిద్యల్లోని పద్ధతులు చూస్తే మన భారతీయ సంస్కృతిలో చతుర్దశ విద్యలు అని అంటారు, అష్టాదశ విద్యలను కూడా చెప్తారు. అసలు పేర్లు తెలుసా మనకి అష్టాదశ విద్యలు? మన విద్యలేంటో మనకు తెలియదు, చదవడం ఎలాగపోయింది, పేర్లేనే తెలుస్తా అని ఆశ. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు నాలుగు, ఇక వేదాంగములు ఆరు, ఛందస్సు, కల్పము, జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణములు. ఇక ఉపాంగములు మీమాంస, న్యాయము, ధర్మశాస్త్రము, పురాణములు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వేదం, శస్త్రాస్త్రవేదం, ఇవన్నీ కలిపితే 18 విద్యలు. ఇవి మన విద్యలండి. ఇది భారతీయుల ఎడ్యుకేషన్, సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నీ భేదములే తల్లి. జగద్యాత్ర నిర్వహించేటప్పుడు నువ్వు అపరావిద్యగా ఉన్నావు, మోక్షప్రదాయనిగా ఉన్నప్పుడు పరావిద్యగా ఉన్నావు. మొత్తానికి రెండు నీ స్వరూపములే. అలా స్త్రీ సమస్తా, సృష్టిలో ఉన్న ప్రతి స్త్రీ నీ రూపమే. ఇది తెలుసుకోవాల్సింది. దేవకాంతలు మొదలుకునే మనుష్యకాంతల వరకు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీతత్వము అమ్మవారే. ఎందుకంటే జీవులు వేరు, ఉపాధులు వేరు. వాడి యొక్క పూర్వ పుణ్యమో పాపమో విశేషం బట్టి ఉపాధులు వస్తూ ఉంటాయి. ఇవాళ పురుషుడైన వాడు గజ్జన్మలు స్త్రీ ఉండొచ్చు, ఇవాళ స్త్రీ తర్వాత పురుషుడు కావచ్చు, ఎవరికేం తెలుసు. కానీ ఉపాధులు వేరు. ఉపాధుల్లో చైతన్యం మాత్రం జీవుడు తయారు చేసుకోలేడు, ఆ తల్లి అనుగ్రహంతోనే ఉపాధి తయారవుతుంది. అలాగే స్త్రీ శరీరంలో ప్రతి అణువు కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో నిండిపోయింది, అమ్మ శక్తితోనే నిండిపోయింది. అందుకు స్త్రీ అమ్మ స్వరూపంగా ఆరాధించాలి. త్వత్కళ సర్వయోషిత, ఇంద్రుడు చెప్పిన మాట ఇది. లక్ష్మీదేవిత అంటున్నాడు, నీ కళయే ప్రతి స్త్రీలో ఉందమ్మా అని. అందుకే ఈ మాట చెప్పడంలో ప్రధానమైన అనేక అంశములు ఉన్నాయి. ఎందుకంటే పరాశర స్మృతిలో మాట ఉన్నది, మనుస్మృతిలో కూడా చాలా గొప్ప విషయం ఉన్నాయి స్త్రీ గురించి. పరాశర స్మృతిలో స్త్రియోరుష్టా స్త్రియస్తుష్ట రుష్టాస్తుష్టాస్తు దేవతా వర్ధయంతి కులం తుష్ట నాశయంత్యవమానితాహ. ఇది పరాశర మహర్షి చెప్పినటువంటి మాట, ఇది గుర్తుపెట్టుకోండి. స్త్రీలకు కోపం వచ్చినా స్త్రీలకు ఆనందం కలిగినా దేవతలకు కోపం, దేవతలకు ఆనందం కలుగుతుంది. పైగా స్త్రీ సంతోషిస్తే కులములు వర్ధిల్లుతాయి, స్త్రీకి కోపం వస్తే మొత్తం దెబ్బతినేస్తాయి అన్నారు. అంటే స్త్రీ అందే అమ్మవారిని చూడగలగాలి అది. ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే, పురుషుడు దుర్మార్గం చేస్తే స్త్రీ కంప్లైంట్ చేయొచ్చుట, కనీసం పెద్దవాళ్ళతోనే. స్త్రీ ఏదైనా దుర్మార్గం చేస్తే కిక్కురు అనకుండా భరించమన్నాడు. ఇదేదో మరీ ఫెమినిస్ట్లా కనిపిస్తున్నారు మన ఋషులందరూ కూడా. ఎందుకంటే స్త్రీ వల్ల ఒకవేళ బాధ అనుభవిస్తే ఏమనుకోవాలంటే, ఓహో మహాప్రారంధం, పాపం ఏదో గట్టిగా చేశానన్నమాట అనుకోవాలట, అనుకుని తృప్తిపడాలట. అది ఎంత గట్టి మాటలు చెప్తున్నారో చూడండి ఇక్కడ పెద్దవాళ్ళు. అందుకే ముఖ్యంగా మనందరం కూడా అమ్మవారిపై భక్తి కలిగినటువంటి వాళ్ళం గనక, అమ్మవారు ఉపాసకులందరికీ హెచ్చరిక చేస్తోంది శాస్త్రం. దేవ్యా ఉపాసకై పుంభిహి స్త్రియో నింద్యా నజాత్ చిత్. దేవిని ఆరాధించేటువంటి వాళ్ళు ఏ మాత్రము కూడా స్త్రీని నిందించరాదు. స్త్రీ కనబడితే దేవీవన్ మాననీయాశ్చ దేవ్యం శాస్తా యతస్మృతాహ. సాక్షాత్ దేవిని చూసినట్టుగా మానం అంటే గౌరవించాలి అన్నారు. ఒకవేళ శారీరక వికారం వల్ల ఏదైనా వికృత భావాలు కలిగినా వెంటనే ఆ స్త్రీ యొక్క పాదం చూసి నమస్కారం చేయమన్నారు. ఇది అమ్మవారి భక్తులందరికీ కూడా శాస్త్రం చేసినటువంటి హెచ్చరిక. అసలు అమ్మవారి భక్తులకు ముక్తి లేదు. అందుకు ప్రతి మానవజాతికి కూడా పెద్ద హెచ్చరిక ఏంటంటే, స్త్రీని గౌరవిస్తేనే వాడు బాగుపడతాడు, ఆ జాతి బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది. దేశాన్నే స్త్రీమూర్తిగా భావించిన భారతదేశంలో స్త్రీని గౌరవించడం అనేది కొన్ని దాడుల వల్ల మన సంస్కృతి చల్లా చెదరే మనం దూరమైపోయింది దాని నుంచి. మళ్ళీ స్త్రీని గౌరవించి మనం పూర్వవైభవాన్ని సంపాదిద్దాం. ప్రతి స్త్రీమూర్తిని అమ్మగా భావన చేసి నమస్కారం చేద్దాం. స్త్రియ సమస్త సకలా జగత్సు. స్త్రీలందరూ నీ యొక్క మూర్తి భేదములు, అదేవిధంగా విద్యలు నీ మూర్తి భేదములు. మరి సమస్త సకల ఉంది చూడండి ఇక్కడ, ఇది సంపూర్ణమైన శ్లోకం అండి. దీనికి ఉన్న టెర్మినాలజీ ఇతర శాస్త్రాలతో పరిచయిస్తే కానీ అర్థం కాదు. మామూలుగా సంస్కృత శబ్దం డిక్షనరీ మీనింగ్ తీస్తే సమస్తాహ అంటే మొత్తము, సకలాహ అంటే అన్నీ. ఇదేమండి, ఏదో ఒకటి చెప్పండి. సమస్త అన్నా అన్నీయే, సకల అన్నా అన్నీయే, రెండుసార్లు ఎందుకు చెప్పారు? ఇక్కడ తెలుసుకో, సమస్త అని దేన్ని అంటారు, సకల అని దేన్ని అంటారు. ఏ కంటెస్ట్ అంటే ఏ సందర్భంలో దీన్ని చెప్తున్నారు అంటే, విద్యలకు సంబంధించి, స్త్రీమూర్తులకు సంబంధించి చెప్తున్నారు. ఇక్కడ విద్యల్లో కళలు చెప్పబడుతున్నాయి. సమస్త అని సకల అని కళలు రెండు రకాలుగా ఉంటాయి. గీత, వాద్య, సాహిత్య, శిల్ప, నృత్యాదుల్ని కళలు అంటారు. ఈ కళలన్నీ కలిపితే సకల ఇదన్నమాట. సకల అంటే సర్వ కళలు, ఇది అనమాట అర్థం. ఇక సమస్తా కళలు అని, సకలా కళలు సమస్తా కళలు అని రెండున్నాయి. గీతవాద్యాది లలిత కళని సకలా కళలు అంటారు. సమస్తా కళలు అంటే శ్రద్ధ, ప్రీతి, ఉత్సాహం, ఇలాంటి మనలో కలిగేటువంటి పాజిటివ్ అంటే సానుకూలమైన మంచి స్పందనలు, మనకి ప్రపంచానికి పనికొచ్చేటువంటి శ్రద్ధ, ప్రీతి, ఉత్సాహం, ఆరోగ్యం, ఇలా మొత్తం ఉన్నటువంటి కళల్ని, వీటిని షోడశ కామ కళలు అంటారు, వీటిని సమస్త అంటారు ఇక్కడ. కనుక సమస్త కళలు అంటే శ్రద్ధ, ప్రీతి మొదలైనటువంటివి. ఇక చతుషష్టి కళల్లో గీత వాద్యాది కళలన్నీ 64 కళలు, అవన్నీ సకల అని చెప్పబడుతున్నాయి. కనుక సకల, సమస్త ఈ రెండు కళలు కూడా నువ్వే తల్లి. అదేవిధంగా విద్యలు నువ్వు, స్త్రీలన్నీ నువ్వు, ఇది ఇక్కడ. అందుకే ఈ శబ్దములన్నీ కూడా శాస్త్రీయమైన శబ్దములు. అంతేగాని వాడుకలో మనం వాడే అర్థాలు ఇక్కడ చెప్తే సరిపోదు, శాస్త్ర శబ్దములతోనే అర్థం చెప్పుకోవాలి. పైగా స్త్రీల యొక్క సమస్తమైన భేదములు కూడా నువ్వే అన్నప్పుడు, స్త్రీలలో వివిధ జాతులున్నాయి. పద్మిని, ఇత్యాది జాతుని శాస్త్రం మనకు చెప్తున్నది. ఆ జాతి స్త్రీలందరూ అమ్మవారేట. అది ఉగ్రంగా కనబడే అమ్మవారు, ఎవరు భీకరంగా కనబడితే అది కూడా నమస్కారం చేసుకో. చేట పట్టుకుని భయంకరమైన అమంగళ రూపంతో ఉంటూ జుట్టు విరబోసుకుని కాకిని వాహనంగా కలిపి కూర్చున్నావెన్ను కూడా అమ్మవారుగా మనం ఉన్నాం. ఎవరావిడ? ధూమావతి. అంటే నెగిటివ్ సైడ్ కూడా మనం చూస్తున్నాం. కొన్ని కొన్ని రూపాలు చూస్తే శీతలాదేవి ఎంత భయంకరంగా ఉంటుందంటే, దిగ్వాసస మార్జన కాంచ సూప్పం కరద్వయే సంధదతి ఘనాభాం శ్రీ శీతలాం సర్వరుజార్తి హంత్రీం అన్నారు. సర్వ రోగాల్ని పోగొట్టే శీతలాదేవి మనకు నార్త్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా భారత యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం వల్ల అనేక అంటువ్యాధులు వచ్చాయట. వాటన్నిటినీ పోగొట్టడం కోసం కృష్ణ పరమాత్మ ఉపదేశించిన గొప్ప విద్య శీతలా విద్య, పెద్ద రహస్య విద్య. ఉత్తరాదిలో ఇది ఉంటుంది. కాశీక్షేత్రానికి ఆవిడ నగరాధిదేవత, శీతలాదేవత ప్రధానమది. అందుకే శీతలేత్వం జగన్మాత, శీతలేత్వం జగత్పిత, శీతలేత్వం జగద్ధాత్రి, శీతలాయి నమో నమః. ఇవి గాడిద మీద కూర్చుంటుందండి, చేట పట్టుకుని ఉంటుంది, చీపురు పట్టుకుంటుందిట. ఎంత వికృత వేషం అంటే, చీపురు పట్టుకుని ఎవరైనా కనబడినా అమ్మా శీతల నమస్కారం చేసుకోగలగాలి సృష్టి విచారండి ఇక్కడ. అలాగ అమ్మ యొక్క సమస్త రూపములు ఆ తల్లే అనే భావం మనకు చెప్పడం కోసం మంత్రశాస్త్రం అన్ని మూర్తుల్లో అమ్మని చూపిస్తుంది. త్వయేకయా పూరితం, మొత్తానికి తెలుస్తున్నదంటే నీ చేతన ఇదంతా నింపబడి ఉంది. మేము ఇవాళ ఈ రోజు స్తోత్రం చేయగలుగుతున్నామంటే నీ కృప వల్లే కదా తల్లి. ఎందుకంటే నీ గురించి తెలుసుకుని నాలుగు మాటలు అంటున్నామంటే, ఈ నాలుగు మాటలు అనగలిగే శక్తి, తెలుసుకోగలిగే శక్తి ఎవరు? నువ్వే. మొత్తానికి సర్వభూత యదాదేవి భుక్తిముక్తి ప్రదాయిని త్వం స్తుతా స్తుతయే కావా భవంతు పరమోక్తయః. అమ్మా నువ్వు మా చేత స్తుతింపబడ్డగా ఇంకా చెప్పడానికి మాటలే ఉంటాయన్నారు. ఇది అర్థం. త్వం స్తుత స్తుతయే కావా భవంతు పరమోక్తయః, నిన్ను స్తుతించిన తర్వాత ఇంకా గొప్పగా చెప్పడానికి మాటలే ఉంటాయని. అంటే నువ్వు ఎన్ని మాట్లాడినా అమ్మ స్తుతి కంటే చిన్నవే. నీ వాక్కు ఎప్పుడు సార్థకం అవుతుందంటే అమ్మవారిని స్తుతించినప్పుడు. అంతకంటే గొప్ప వాక్కు లోకం గురించి చెప్పడానికి ఏమీ లేదు. వాక్కుకి సార్థకత అమ్మని స్తోత్రించినప్పుడే, మిగిలినవన్నీ డమఢమధ్వనితోడి ఢక్కగాక. కేవలం ఆ నారాయణ నారాయణి నామం పలికిందే సార్థకం. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు సర్వభూత, సర్వభూత అంటే అన్నీ అయి ఉన్నది, ఇది అర్థం. ఇక్కడ భూతము అంటే అయి ఉన్నది, కలిగి ఉన్నది అని అర్థం. సర్వభూత అంటే అన్నీ అయి ఉన్నది. అన్నీ అయ్యున్నప్పుడు ప్రపంచంలో అందరికీ మంచి చేయొచ్చు కదా. అంటే వాళ్ళ వాళ్ళ కర్మల కొద్దీ భుక్తి ముక్తి ప్రదాయని. భుక్తి అంటే కర్మఫల ప్రదాం ప్రదాయని. కర్మఫలములు మళ్ళీ భుక్తులు రెండు రకాలుగా ఉంటాయి. పాపఫలమైన దుఃఖము, పుణ్యఫలమైన సుఖము, ఈ రెండు కలిగించేటప్పుడు భుక్తిదాయని. పాపపుణ్యాలకు అతీతమైన మోక్షం ఇచ్చినప్పుడు ముక్తిదాయని. కనుక భుక్తి ముక్తి అంటే ఇదే అర్థం. కర్మఫలములు ఇస్తూ లోకం నడిపేటప్పుడు భుక్తి, లోకాతీతమైన కైవల్యాన్ని ఇచ్చినప్పుడు ముక్తి. రెండు నువ్వే భుక్తి ముక్తి ప్రదాయని. ఆ నువ్వు విభూతి రూపంతో ప్రతివారిలో ఉన్నావు. బుద్ధిని ప్రేరేపించే శక్తివి నువ్వు. ఆ బుద్ధిలో ప్రకాశించే జ్ఞానానివి నువ్వు. ప్రతివారి బుద్ధి అమ్మే అని ఎవడు బుద్ధిగా తెలుసుకుంటాడో వాడు బుద్ధి ఎప్పుడు బాగుంటుంది. ఇది ముఖ్యమైన అంశం. అందుకే సర్వస్య బుద్ధి రూపేణ. ఎప్పుడైనా ఈ మాట అనుకుని బయటకు వెళ్ళండి, ఆ రోజు మీ సంకల్పాలు బాగుంటాయి, మీ ఆలోచనలు బాగుంటాయి, ఆ బుద్ధి బాగుంటుంది. బుద్ధి నాది అనుకున్నారో దెబ్బతినేస్తాం. బుద్ధి అమ్మే అనుకుంటే బుద్ధి బాగుంటుంది. అందుకే సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. సర్వుల యొక్క హృదయములో బుద్ధిగా నువ్వున్నావు, అనగా జ్ఞాన రూపముగా ఉన్నావు. బుద్ధి అన్నప్పుడు పైగా హృదయంలో ఉన్నారు. అంతఃకరణమని లోపల ఒకటే ఉందండి. బయట బహిర్కరణాలకైతే మీరు లెక్క చెప్పగలరు. అంతఃకరణం ఒకటే అది. అంతఃకరణం లోపల పనిచేసే ఒక ఎక్విప్మెంట్. బహిర్కరణం బయటకు కనబడే ఎక్విప్మెంట్స్, ఇంద్రియములు అని అర్థం. అంతరింద్రియం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, నాలుగు కలిపి ఒకటే. దాని పని బట్టి పేర్లు మారే అంతే. ఒక నిశ్చయాత్మకంగా నిర్ణయాత్మకంగా పనిచేసినప్పుడు బుద్ధి అంటారు. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దానినే మనస్సు అంటున్నాం. ఏదైనా అంతఃకరణం ఒకటే. ఆ అంతఃకరణమునందు ఉండేటువంటి చైతన్యం అదే కదా ముఖ్యం. నీ బుద్ధి ఎలా నడిపితే నీ బతుకు ఎలా నడుస్తుంది. ఇదేముందండి ఒకటి వెహికల్, నీ బుద్ధే డ్రైవర్. ఆ డ్రైవర్కి ఆ శక్తి కూడా ఈవిడ. అది తెలుసుకోగలిగితే ఇంకా ఆవిడే డ్రైవింగ్ మొదలెడుతుంది. అది తెలుసుకోలేనివాడు వాడు బండిని ఎక్కడ పెడితే అక్కడ తిప్పిస్తుంటాడు. ఆవిడికే అప్పచెప్తే కృష్ణుడు అర్జునుడు రథాన్ని నడిపించి నడిపిస్తాడు. అందుకే సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గ అపవర్గదే. ఇక్కడ స్వర్గము ఆవిడ ఇస్తున్నది, అపవర్గము ఆవిడ ఇస్తున్నది. అపవర్గం అంటే వర్గము కానిది అని అర్థం. వర్గములు మూడే, వర్గములు మూడే. ధర్మ అర్థ కామములు మూడే, త్రివర్గ ఫలద. త్రివర్గములే చెప్పారు మనకి చతుర్వర్గం. మోక్షం వర్గంలోది కాదు, అది అది సంపూర్ణ స్థితి. వర్గము అని విభజించగలిగితే ఈ మూడే ధర్మ అర్థ కామములు. ఈ మూడు కానిది అపవర్గము. ఈ మూడింటికి అతీతమైనది మోక్షమే అపవర్గం. కనుక అపవర్గము అంటే వర్గములోకి చెందదు. ధర్మార్థ కామములకు అతీతమైనది కనుక అపవర్గమనగా మోక్షము. స్వర్గము అనగా పుణ్యకర్మలకు ఫలితంగా లభించేది. కనుక ఎవరైతే కర్మఠులై ఉన్నారో, కర్మలు ఆచరిస్తూ ఉంటారో, శాస్త్రబద్ధమైన కర్మల్ని ఆచరిస్తారో, వాళ్ళకి స్వర్గమిస్తున్నది. అంటే ధర్మానికి ఫలితంగా స్వర్గమిస్తున్నది, జ్ఞానానికి ఫలితంగా మోక్షమిస్తున్నది. అందుకే స్వర్గాపవర్గదే దేవి నారాయణ నమోస్తుతే, ఇక్కడి నుంచి నారాయణ నమోస్తే మొదలవుతుంది. అందుకే దీనికి నారాయణీ సూక్తం అనే పేరు. నిజంగా నారాయణి అనే మంత్రం, నారాయణీవా నారాయణుడా, డూ ఈ తేడా కానీ తత్వం మాత్రం నారాయణం. స్త్రీలింగంగా ఇక్కడ చెప్పాం, పుమ్మూర్తిగా అక్కడ చెప్పాం, తత్వం మాత్రం ఒకటేనండి, నారాయణ నారాయణి. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే నారాయణ ఏకో నారాయణ శంకర భగవత్పాదుల వరకు నిర్దేశం చేశారు యతీశ్వరులకి, నారాయణ స్మృతి అంతే. ఆ నారాయణ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక అర్థం ఏంటంటే, ఈ సృష్టంతా నిర్మాణం కాకముందు జలం మాత్రమే ఉందని, ఆ జలస్థితిలో కూడా ఈశ్వర చైతన్యం ఉన్నది. అంటే సృష్టికి ముందే, సృష్టికి అవసరమైనటువంటి జలమునందు ఉన్న తత్వాన్ని నారాయణుడు అంటారు. నారం అంటే జలం, జలాన్ని అయనంగా చేసుకున్నాడు కనుక నారాయణ లేదా నారాయణి. సృష్టి అయిన తర్వాత జీవులందరూ ఉత్పన్నమయ్యారు, ఈ రకరకాల జీవులు. వీళ్ళందరికీ పేరు నరులు. నరులు అంటే మనుష్యులని కాదు, నరులు అంటే జీవులు. అసలు నిజమైన అర్థం ఏంటంటే సాగువారు. నరులు అంటే సాగిపోయేవారు, నృణాతి గచ్చతీతి నరః. ఇది సాగిపోయేవారట. సాగిపోనివాడెవడో చెప్పండి. ఇక్కడ నేను ఎక్కడికి సాగట్లేదండి, కూర్చున్నానని. అయినా సాగిపోతున్నావు, వెళ్ళిపోతుందా లేదా జీవితం? నువ్వు కొట్టుకుపోతున్నావు ప్రవాహ రూపంలో. కనుక ఈ ప్రపంచమంతా ఒక ప్రవాహం, అందులో నువ్వు ఒక ప్రవాహమే, వెళ్ళిపోతున్నావు. సాగిపోయే ప్రతిజీవి నరుడే. సాగిపోని వాళ్ళెవరు? అందరూ నరులే. మొత్తానికి తెలిసిపోయింది బ్రహ్మాది స్తంభ పర్యంతం అందరూ. కనుక నరాణాం సమూహ నారం, జీవ సమూహానికి నారం అని పేరు. ఈ జీవ సమూహం అంతా దేనిని ఆశ్రయించి ఉందో, అలాగే జీవ సమూహనందు అంతా చైతన్యముగా ఎవరు వ్యాపించి ఉన్నారో, అంటే మనం దాని యందు ఉన్నాం, మన యందు అది ఉంది, అది తెలుసుకోవాల్సింది. అంతే కదా, మన అనేకమార్లు చెప్పుకున్న ఉపమానం గుర్తు తెచ్చుకోండి. కెరటాలన్నీ సముద్రంలో ఉన్నాయి, ప్రతి కెరటంలో సముద్రం ఉంది. అలాగే మనమందరం ఆ చైతన్యంలోనే ఉన్నాం, మనలోని ఆ చైతన్యం ఉన్నది అని గ్రహించగలిగితే నరులకు అయనమయ్యి ఆశ్రయమయ్యి, అయనం అంటే ఆశ్రయము, త్రోవ దిక్కు, మూడు అర్థములు. కనుక సర్వజీవులకు దిక్కైన తల్లి నారాయణి అంటే సర్వజీవులకు దిక్కైన తల్లి. తండ్రి అంటే నారాయణుడు, తల్లి అంటే ఇవి. ఆ తత్వాన్నే అమ్మ అని పిలుస్తున్నాం. కనుక నారాయణి అనేది గొప్ప మంత్రం కనుకనే ఇక నారాయణ నమోస్తుతే కొనసాగుతుంది ఆ దివ్యనామం. నారాయణి నాదరూప నామరూప వివర్జిత, అది కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయని విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే. ఈ జగత్తుని ఆవిడ నడిపిస్తోంది కదా, నారాయణిగా నడిపించేటప్పుడు పరిణామం కలిగిస్తోంది. జగత్ అంటేనే పరిణామం, జగతి అంటేనే గచ్చతి, గమనం చేసేది జగత్తు. గమనం అంటే మార్పు, మరొకటేం లేదు. నిరంతర గమనం అంటే నిరంతరం మార్పు, మార్పు, మార్పు. జగత్తు పరిణామ పేశరం. ఈ పరిణామం కలిగించేది కాలం. ఆ కాలం సూక్ష్మకాలం నుంచి మహాకాలం వరకు చెప్పబడుతూ ఉన్నది. త్రుటి, లవ, ఘటిక, నిమేష, క్షణ, కాష్ఠ, కళ, దిన, రాత్ర, పక్ష, మాస, వత్సర, కల్ప, చాలా చాలా ఉన్నాయి కాలంలో. సూక్ష్మకాలం నుంచి స్థూలకాలం వరకు, అత్యంత సూక్ష్మకాలం నుంచి ఎప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కడు కూడా అంత సూక్ష్మకాలాన్ని గణించలేదు. అలాంటి సూక్ష్మకాలం నుంచి అత్యంత స్థూలమైన మహాకల్పముల వరకు లెక్క ఇచ్చిన సంస్కృతి భారతీయ సంస్కృతి. అందులో సూక్ష్మకాలం నుంచి మహాకాలం వరకు నువ్వే తల్లి అనే మాట ఇక్కడుంది. కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయని, కళాకాష్ఠ అనేటువంటి రూపములతో కాలస్వరూపంగా నువ్వే ఉన్నావు. ఇక్కడ కాలస్వరూపాన్ని చూపిస్తున్నారు. ఈ పరిణామం కలిగించడమే కాకుండా మొత్తం కాలమంతా అయ్యాక మహాకాళిగా లోపలికి లాగేసుకుంటుందిట. విశ్వస్య ఉపరతౌ, ఉపరతి అంటేనే లయం, విశ్వమంతా లోపలికి లాగేసుకుంటుంది కనుక విశ్వస్యోపరతి. అంతవరకు పరిణామం కలిగిస్తుంది కదా. ఈ పరిణామాన్ని కాలం రకరకాల సంకేతాలతో మనకు చూపిస్తోంది. అందులో కాష్ఠా కళ అని రెండు మాటలు వేశాడు. కొందరు పెద్దలు ఏం చెప్తారంటే కళాకాష్ఠాది రూపేణ కంటే కాష్ఠాకళాది రూపేణ అంటే బాగుంటుందని. ఎలా అన్నా బాగానే ఉంటుంది, పర్వాలేదు, అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు నిమేషము అని ఒక కాలం ఉంది. ఈ నిమేషానికి వెనకాల ఇంకా త్రుటి లవా ఉన్నాయి, వాటి గురించి నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఇక్కడున్న ఈ రెండు అర్థం కావడం వరకు మనకి చెప్పుకుందాం. నిమేషము అంటే మనం అనుకున్నట్టు మినిట్ కాదు. నిమేషము అన్నప్పుడు కనురెప్పపాటు నిమేషము. ఈ కనురెప్పపాటు కాలం ఒకటి ఉంది. ఇలాంటి కనురెప్పపాట్లు అంటే నిమేషములు 18 అయితే ఒక కాష్ఠ అవుతుంది. 18 నిమేషములు ఒక కాష్ఠ, 32 కాష్ఠలు ఒక కళ, ఇది లెక్క. ఇంకా అక్కడ నుంచి దీని నుంచి ముహూర్తములు ఘటికలు ఇవన్నీ ఇచ్చాదులు వచ్చాయి మనకి. ప్రధానంగా రెండు తెలుసుకుంటే చాలా, 18 నిమిషముల కాష్ట, 32 కాష్టల కళ. కానీ కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని, ఇలాంటి సూక్ష్మకాలాది రూపములతో మార్పులు చెందిస్తూ చివరికి జగత్తనంతటిని లోపలికి లాగేసుకుంటున్నా. చివరిక అప్పటికప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని వెళ్ళిపోలేదు ఇప్పటికే, అప్పటికప్పుడే లయం. కానీ సృష్టి స్థితి లయలో ఒకప్పుడు మొదలై ఇంకా ఉందిలేండి లయం అవడానికి, లేదు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడే సృష్టి, ప్రతి అణువులో, ప్రతి క్షణంలో, అంటే ప్రతి కణంలో, ప్రతి క్షణంలో సృష్టి స్థితి లయలు జరిగిపోతున్నాయి చూడండి. కనుక సృష్టి స్థితి లయాత్మక చైతన్యం ప్రతి అణువులోనూ ఉన్నది, ప్రతి క్షణంలోనుంది. కనురెప్పపాటు కోల కాలంలో కూడా జరిగిపోతుంటాయి. ఎన్ని అణువుల్లో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ప్రతి అణువులో జరుగుతుంది. అదే నీ స్వరూపం తల్లి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చిత్రం ఏంటంటే దుర్గా సప్తశ్లోకి చాలామందికి తెలుసు, అందుకే యజ్ఞప్రసాదంగా వేద్దామంటే మా దగ్గరకు వచ్చి అందరిగా తెలుసండి అన్నారు హరిప్రసాద్ గారు. అలాంటి ధన్యుల ముందు ప్రసంగించడం నా భాగ్యం. ఆ 7 శ్లోకాల్లో ఉన్నాయి ఇక్కడ, ముఖ్యంగా 7 శ్లోకాల్లో ఎక్కువ శ్లోకాలు ఇప్పుడు చెప్పుకున్న నారాయణ సూక్తంలోవి. ఆలోచి, దాన్ని బట్టి ఇది ఎంత శక్తివంతమైనది ఆలోచించండి. అసలు మొత్తం చండీ సప్తసత్ అంతటినీ వర్ణించాలంటే నా చిన్న దృష్టికి ఎలా కనబడుతుందంటే, అమ్మ చూపించింది ఇదో కల్పవృక్షంలో రాయన అని చూపించింది. కల్పవృక్షం మొత్తం చండీ సప్తసత్ కలుపుకుంటే కల్పవృక్షం. కల్పవృక్షం ఏది కావాలంటే అది ఇస్తుంది. దాని నుండి బోల్డ్ ఫలాలు ఉన్నాయి, పళ్ళు మనకి ఇచ్చేది. బోల్డ్ పళ్ళు ఉన్నాయట, ఆ పళ్ళు ఎన్నున్నాయో అన్ని తినే ఓపికలు మనకి లేవు, కానీ అన్ని రసం మాత్రం కావాలి. కోసుకున్న ఓపిక లేదు, అందుతుందో లేదో తెలియదు కొమ్మ. అయితే ఆ చెట్టును కనుక కుదిపితే ఒక్క పండు రాలినా చాలు. అలా చెట్టును కుదిపితే రాలిన ఒక్క పండు ఈ సర్వమంగళ మంగళ శ్లోకం గుర్తుపెట్టుకోండి. అంత పండు, ఈ ఒక్క పండు పట్టుకుంటే చాలు బతుకి ధన్యత. పెద్ద ఏం అక్కర్లేదు. అందుకే పెద్దవాళ్ళు దీన్ని అనేక రకాలుగా ప్రయోగ విధులు చెప్పారు. ప్రతివారు చేసి ఫలితం పొందవచ్చు, అనేక స్వానుభవాలు ఉన్నాయి భక్తులవి. అవన్నీ చెప్తూ ఉపన్యాస సమయం పెరుగుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఉన్నాయని మాత్రం తెలియడం వల్ల మీ అందరికీ కూడా ఒక విశ్వాసం కలగాలి, శ్రద్ధ కలగాలి. ఇందులో విశేషం ఏమిటి అంటే దీన్ని మంత్రంగా ప్రతివారు జపం చేసుకోవచ్చు. మంత్రంగా శ్లోకంలో చదవడం కాదు, శ్రద్ధగా దీన్ని జపం చేస్తే ఆ ఇంట్లో అందరికీ క్షేమం కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీమూర్తులకి ఇది ముఖ్యం, కానీ ప్రతివారు చేయాలి, స్త్రీలకే కాదు ప్రతివారికి కావాల్సింది. ఈ ఒక్క శ్లోకం చాలా ముఖ్యమని చెప్తున్నారు. అయితే దీన్ని ఉపాసనా విధి చెప్తూ శాస్త్రంలో ఒక పద్ధతి చెప్పారు, చాలా సులభమైన పద్ధతి, అందరూ కూడా పాటించవచ్చు. త్రిసంధ్యలలో ప్రతిసారి 7 మార్లు చెప్పున్న దీన్ని శ్రద్ధగా చదువుతూ అమ్మవారిని ధ్యానం చేసుకుంటే అర్థస్ఫూర్తితో భావాన్ని అనుసంధానం చేసుకుంటూ 7 మార్లు, అందుకే 7 చాలండి. అర్థస్ఫూర్తి లేకుండా 100, 1000 ఎందుకు, అర్థస్ఫూర్తితో 7 మార్లు చేయండి. అది చాలా పద్ధతి. 7 అనగానే టపీమని ఆపీమని చెప్పట్లేదు, ఇంకా ఒప్పుకుంటే చేయండి. కనీస సంఖ్య 7, నవమైనా పర్వాలేదు. అలా 3 సంధ్యల్లో ఇది చేయగలిగితే అది చేసేవారికి, ఆ చేసేవారున్న ఇంటి వారికి కూడా ఎటువంటి విపత్తులు జరగవని శాస్త్రం చెప్తున్నది. శాస్త్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు. అది దీని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం. అయితే ఇందులో ఉన్న భావం చూస్తే ఎంత పరిపూర్ణం ఉన్నదో. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మా, అన్ని మంగళముల యందు మాంగళ్య స్వరూపముతో నువ్వున్నావు. మొట్టమొదటి సర్వమంగళ మాంగళ్యే. మంగళం అంటే ఏమిటి? శుభం కలిగించేది మంగళం. శుభం కలిగించే వాటన్నిటి యందు ఆ శుభం కలిగించే స్వభావంగా నువ్వున్నావు, ఇది అర్థం అన్నమాట. అది మనం ఒక పండు తీసుకున్నాము లేదా ఒక లడ్డూ తీసుకున్నామంటే ఎందుకు తీసుకున్నాం? తీపి కోసం తీసుకున్నాం. కనుక లడ్డు అనబడే తీపి పదార్థమునందు తీపిగా ఉన్నది అన్నట్లుగా ఒక మంగళకరమైన వస్తువును మనం ఎందుకు పుచ్చుకుంటాం అంటే అందులోంచి మంగళం కోరుకుంటున్నాం. మంగళం మనం స్వీకరించి జీవితంలోకి తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నాం. అందులో ఆ మంగళం కలిగించే లక్షణం అమ్మవారు. ఇది ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని జీవితాన్ని పరిశీలించండి. సృష్టిలో ప్రతి దాని నుంచి ఏ మంగళం మీకు వస్తున్నా అది అమ్మస్వరూపమే అని భావించాలి. ఎవరా మంగళములు అంటే శాస్త్రం కొన్ని మంగళాలు చెప్తోంది, జ్యోతిష్శాస్త్రం కొన్ని మంగళాలను చెప్తోంది, ధర్మశాస్త్రం కొన్ని మంగళాలు చెప్తోంది, తత్వశాస్త్రం కొన్ని మంగళములు చెప్తుంది. మనకి ఏ మంగళం కావాలి? 3 కావాలి. ధర్మశాస్త్రము కావాలి, జ్యోతిష్శాస్త్రం కావాలి, తత్వశాస్త్రము కావాలి. ధర్మశాస్త్రంలో చెప్పబడ్డవి బ్రహ్మవేత్త అంటే వేదాన్ని వేదాంతాన్ని అధ్యయనం చేసిన వాడు మంగళస్వరూపుడు. గోవు, అగ్ని, బంగారము, వెన్న, సూర్యుడు, స్త్రీలు. ఇది చూడండి, ఇంకా పురుషుల్లో అయితే బ్రహ్మవేత్తలు తేడా ఉంది, కానీ స్త్రీలు ఎవరైనా సరే మంగళస్వరూపులు. స్త్రీలు, రాజు, వీళ్ళని మంగళకర పదార్థములు చెప్పారు. ఇంకా జ్యోతిషాస్త్రాదుల్లో కూడా కలిపినవి చెప్తే పెరుగు, నెయ్యి, పాలు, పసుపు, తులసి, అద్దము, పుష్పము, బిల్వపత్రము, సువాసిని, ఇవన్నీ మంగళస్వరూపాలు అన్నారు. వీటన్నిటి యందు మంగళ స్వభావంగా ఈ తల్లింది కనుక సర్వమంగళ మాంగళ్యే, ఇది ప్రధానంగా చెప్పడం జరుగుతున్నది. అంతేకాదు అసలు మంగళం అంటే ఏమిటో ధర్మశాస్త్రం ఎంత అద్భుతంగా చెప్తుందంటే, అశుభాన్ని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతి మాత్రేణ యత్వంసాం బ్రహ్మతన్మంగళం పరం. బ్రహ్మతన్మంగళం పరం అనేది తెలుసుకోవాలి. పరబ్రహ్మ భావనయే మంగళం, పరబ్రహ్మ జ్ఞానం కలిగితే చాలు. అందుకే ఆ పరబ్రహ్మను గురించి స్మరిస్తే చాలు మంగళం కలుగుతుందట. అశుభములన్నీ తొలగిపోతున్నాయి. అందుకే అశుభాన్ని నిరాచష్టే, అశుభములన్నీ తొలగిస్తూ తనోతి శుభ సంతతిం శుభ పరంపరని వ్యాప్తి చేస్తోంది కనుక బ్రహ్మతన్మంగళం పరం. అందుకే మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ అని చెప్పుకుంటున్నాం కదా. మంగళముకెల్లా మంగళం ఏంటంటే పరబ్రహ్మ అని స్మరిస్తే చాలు. అందుకే బ్రహ్మము గురించే చెప్తూ అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్, అందులో అమంగళం అనేది తెలియదు, అన్ని శుభములే ఎక్కడ. స్మతృణాం వరదత్వాచ్చ బ్రహ్మతన్మంగళం పరం, ఇది భావించవలసింది. అలాగే ప్రశస్తాచరణం నిత్యం అప్రశస్త వివర్జనం ఏతద్ధి మంగళం ప్రోక్తం ఋషిభిర్ బ్రహ్మవాదిభి. గొప్ప సమన్వయం చేశాడండి ఇక్కడ. మంగళము అమంగళము అంటే ఏమిటి అని తెలుసుకుంటే, ప్రశస్తమైన దాన్ని ఆచరించడం. ప్రశస్తం అంటే శాస్త్రము చెప్పిన ధర్మమే ప్రశస్తం, మరొకటి కాదు. మనకు నచ్చింది ప్రశస్తం కాదు, శాస్త్రం చెప్పింది ప్రశస్తం. అందుకు ప్రశస్త ఆచరణం, శాస్త్రం చెప్పిందాన్ని ఆచరించడం, శాస్త్రం కూడదు అని చెప్పిన దాన్ని వదిలేయడం, ఇదే మంగళం అంటే మరొకటి కాదుట. ఇది సర్వశాస్త్రములు ముక్తకంఠంతో చెప్తున్నాయి. కనుక శాస్త్రసిద్ధమైన దాన్ని ఆచరించడం అంటే విధిని ఆచరించడం, నిషేధాన్ని వదిలేయడమే మంగళం. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అమంగళం. ఇంకోటి కావాలా? అటువంటి మంగళ స్వభావం అమ్మవారు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అంతేకాదు మనకు మేలు కలిగించేవన్నీ మంగళము అనుకుందాం. మనకు మేలు కలిగించే వాటిని ఆలోచించండి ఒక్కొక్కసారి. మనకి వేదమంత్రములు ఏవి మేలు కలిగిస్తాయి చెప్పింది. అసౌ యస్తామ్రో అరుణ ఉతభభ్రుహు సుమంగళ అని అక్కడ చెప్పింది. సూర్యభగవాను మంగళస్వరూపుడు అని చెప్పింది. ఆయనకంటే మంగళస్వరూపుడు మరొకటి లేడు అన్నారు. సుమంగళ మన ఒక మంగళుడు ఆయన. జలం మంగళం, వాయువు మంగళం, అవునా కదా. వీటన్నిటిచ్చి మేలు పొందుతున్నాం కదా. కానీ సృష్టిలో నీకు ఏది మేలిస్తుందో అదంతా మంగళం. పైగా మేలిస్తుంది కనుక వాటిని కోరుకుంటున్నాం. వాటిలో మేలు ఇచ్చే లక్షణము మేలుగా ఉన్నది ఎవరో ఆవిడ సర్వమంగళ మంగళే. ఇది తెలుసుకోగలిగితే మన సూర్యమండలంలో అమ్మను చూస్తాం, చంద్రమండలంలో అమ్మను చూస్తాం, జగత్తులో నిన్ను పెంచి పోషించి నీకు మేలు కలిగించే ప్రతిదీ అమ్మనుకుంటాం. ప్రతిదీ అమ్మనుకుంటే అన్ని మేలు కలిగిస్తాయి. ఇది తెలుసుకోండి. అన్నీ అమ్మ అనుకున్న వాడికి అన్నిటా మేలే జరుగుతుంది. అంతా విష్ణువే అనుకున్న వాడికి ఎక్కడ తోసేసినా విష్ణువే రక్షించాడా లేదా ఆలోచించండి. ఇక్కడ ప్రహ్లాద చరిత్ర అదే, బ్రహ్మతన్మంగళం పరం ఇదే. అందుకే అంతటా అమ్మే అనుకోగలిగితే అన్నిటా మంగళమే అది. అందుకు సర్వమంగళ మంగళ్యే శివే. మంగళం కలిగించడం కాదమ్మా, మంగళంని స్వభావం, మంగళని స్వరూపం. శివే అంటే స్వభావత స్వరూపత మంగళస్వరూపిణి ఇది. అలాగే శివశబ్దానికి మరొక అర్థం త్రిగుణాలకు అతీతం. సర్వార్థ సాధికే, అన్ని ప్రయోజనములను సాధించడానికి ఇవిడే కారణం అన్నారు. ఏది సాధించాలన్నా నీ నిర్వాకం ఏమీ లేదు, ఆవిడ నిర్వాకమే అది. నేను చూశానండి, ఆవిడ చూపంటూ ఇస్తేనే తమరా పని చేయగలరండి. ఏది చేసినా అది నాదని ఏమీ లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మనం ఆవిడ ట్రైన్ ఎక్కి నెత్తి మీద తన పెట్టి పెట్టుకున్నాడని పెద్దవాళ్ళు కథ చెప్తూ ఉంటారు. బండి ఎక్కాడు నెత్తి మీద పెట్టుకున్నట్ట, ఎందుకు అది ఎక్కే కూడా ఆ మూత బరువు ఎందుకండి, అక్కడ దించితే ఇద్దరిని అదే మోస్తుంది. అలాగే మన అమ్మ చేత అన్నీ మోయబడుతున్నా మనం ఏదో మోస్తున్నామనే పనికి మాలని భారం పెట్టుకుని తలనొప్పులు తెచ్చుకుంటున్నాం. అన్నీ ఆవిడే మోస్తుంది తెలుసుకోండి, అది కావలసింది. అందుకే ఆ జగత్ ఆవిడ ఆధార రూప. ఆ కారణం చేతనే ఇక్కడ సర్వ అర్థ సాధికే, అన్ని కార్యములు అర్థములు అంటే ప్రయోజనములు, ఏ ప్రయోజనైనా సాధింపజేసే కారణాన్ని నువ్వు అంటే అర్థమేంటి, ఏ కార్యసిద్ధి కావాలన్నా అమ్మ అనుగ్రహం ఉండాలి అని చెప్తున్నారు. సిద్ధి సాధనం అని రెండున్నాయి. ఒకటి సిద్ధించాలంటే సాధనం అనేది ఉండాలి. సాధనం మళ్ళీ రెండు విధాలు, ఉపకరణము కరణము. ఉపకరణం దా చేయడానికి కావలసిన పరికరాలు ఉండాలి, చేయగలిగేటటువంటి ప్రయత్నం ఉండాలి. కనుక ప్రయత్నము పరికరము రెండు ఉంటే కానీ సాధన సాగదు. కనుక సాధనలో ప్రయత్నం పరికరం రెండు ఉంటాయి. ఈ ప్రయత్న పరికరాలు కూడా అమ్మే. ఒక ఆయన అన్నాడు, మీకు అన్ని బాగా సమకూడేయండి, ఏదో అమ్మవారి దయవల్ల అఫ్కోర్స్ ప్రయత్నం కూడా ఉండాలండి అన్నాడు. ప్రయత్నం కూడా అమ్మవారి బాబు చెప్పాల్సి వచ్చింది. ప్రయత్నం కూడా అమ్మవారి గుర్తుపెట్టుకోండి, ఆవిడ లేకపోతే ప్రయత్నమే చేయు. ఇంతకు మించిన బ్రహ్మ ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఏమీ వాళ్ళు ఫలించదు. ఎందువల్ల అక్కడ ఇంకా అమ్మవారి కృప వాడి మీద ఫ్లాష్ రాలే. కనుక ఈ మాట అనుకుంటే మీరు ఏ పని చేసినా ప్రయత్న దశలోంచి అమ్మ అనుగ్రహం ఉండి ప్రయోజనం లభిస్తుంది. అందుకే సర్వార్థ సాధికే. ఇది మీకు మంత్రంగా ఎలా పనిచేస్తుందో చూడండి. ప్రయత్నంలోనే అమ్మ ప్రవేశించి ఫలితం వచ్చేటట్టు చేస్తుంది. అది సర్వార్థ సాధికే. ఈ శ్లోకం చదివిన వాడికి వైఫల్యం అనేది లేదు, సర్వార్థ సాధికే. అమంగళం అనేది లేదు, సర్వమంగళ మంగళ్యే. అంతేకాదు శరణ్యే, ఇది గొప్ప మాట అండి ఇక్కడ పెట్టిన దాంట్లో. శరణ్యే అంటే దిక్కైన తల్లి, ఒకటే మాట. ఎవరికి ఎవరికి అని చెప్పలేదు, అందరికీ గనక. శరణ్య అంటే దిక్కైన తల్లి, ఎవరికైనా. ఇంకా ఈ శరణ్య భావం తర్వాత తర్వాత మరింత ఎస్టాబ్లిష్ చేస్తాడు. అసలు నారాయణి అంటేనే శరణ్య అని అర్థం. సర్వజీవులకు దిక్కేందే నారాయణి, అందరికీ నువ్వే తల్లి. ఈ శరణ్య మాట ఎంత అందమైన మాట అంటే తలచకుండా ధైర్యం వచ్చేయాలండి. ఎంత ధైర్యం, నిప్పుల్లో పడుతున్న శరణ్య అనుకుని వెళ్ళగలగాలి, అంత ధైర్యం రావాలి. అమ్మ ఆశ్రయశక్తిని ఈ సూక్తంలో బాగా చూపిస్తాడు. అమ్మని మించిన ఆశ్రయం లేదనేది ఈ సూక్తంలో సుస్థిరం చేస్తాడు. ఇక్కడ దుర్గా అంటేనే ఆశ్రయశక్తి, వాళ్ళు మరొక అర్థం చెప్తున్నారు చూడండి. ఇవాళ వచ్చింది అర్థం. దుర్గము అంటే కోట. రాజుగారు ఎక్కడున్నా సేఫ్ లేదుట. అడవిలోకి వెళ్ళినా వాడి భయం భయమే, ఏ శత్రువు మీద పడతాడు. ఒక్క దుర్గంలోనే హాయిగా పడుకుంటాడు, ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ అంతా ఉంది. రక్షణనిచ్చేదే దుర్గం, శత్రువులు ప్రవేశించలేనిది, రక్షణని ఇచ్చునది దుర్గము అని అర్థం. అంటే నిన్ను బాధించే శక్తులు రాలేక నీకు ఎప్పుడూ రక్షణ ఎక్కడ దొరుకుతుందో అది దుర్గము. ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? అమ్మను ఆశ్రయిస్తే దొరుకుతుంది. అమ్మను ఆశ్రయిస్తే ఏదో బాధిస్తుందని బాధ ఎక్కర్లేదు, రక్షణ కొదవలేదు. కనుకనే అలా దుర్గము ఎలాగ రాజుని కాపాడుతుందో తనను ఆశ్రయించిన వాడిని అలా కాపాడుతుంది. కనుక దుర్గా, దుర్గా అంటే ఆశ్రయశక్తి. ఇది అర్థం చేసుకోండి, ఇది ఒక ప్రధానమైన అర్థం. అందుకే దుర్గాంబని శరణ్యే నారాయణే. ఇక త్రయంబకే తర్వాత మాట. త్రయంబకే, త్రయంబకే అంటే మూడు కళ్ళ తల్లి. అమ్మ మూడు కళ్ళు కూడా తర్వాత మళ్ళీ ఒక దగ్గర చూపిస్తాడండి. మూడు కళ్ళు, త్రీని అంబకాని, అదే కదా వాళ్ళ ఆయనగారి పేరు, ఇదే త్రయంబకం. ఇది అనగారు ఒక మహామంత్రం గుర్తొస్తుంది, గుర్తొచ్చినంత మాత్రం చేసేయకూడదు ఉపదేశాలు లేకుండా, గుర్తుపెట్టుకోండి. త్రయంబకం, మూడు కళ్ళవాడు, ఈవిడ మూడు కళ్ళ, ఆయన స్వరూపమే కదా ఈవిడ కూడా. మూడు కళ్ళు అంటే మొత్తం చంద్ర సూర్య అగ్ని నేత్రములతో ఈ ప్రపంచాన్నంతటిని చూస్తున్నది. మూడు కాలాలని, మూడు లోకాలని ఏకకాలంలో దర్శించేటువంటి తల్లి, సర్వదర్శన శక్తి సంపన్నురాలు. అందుకు మూడు కళ్ళు. అంతేకాదు ఇక్కడ త్రీణి అంబకాని అని మాత్రమే కాదు, అంబకం అంటే నేత్రం, త్రీణి అంబకాని త్రయంబకం. అంతేకాదు అంబాస్వరూపములు మూడు అన్నారు. త్రయంబకం అంటే ముగ్గురమ్మల రూపముతో ఉన్నది, త్రీ అంబ, ముగ్గురు అంబల రూపముతో ఉన్నది అనమాట. అవే దుర్గాలక్ష్మీ సరస్వతి రూపములు. ఆ ముగురమ్మల మూలపుటమ్మనే త్రయంబకి అన్నారు. త్రయంబకి అంటే ముగురమ్మల మూలపుటమ్మ, ఇది అర్థం. తర్వాత గౌరీ, కొన్ని పాఠాంతరాల్లో దేవి అని కూడా ఉన్నది, కానీ ఎక్కువగా ప్రామాణికంగా గౌరీ అనే కనబడుతున్నది. గౌరీ అన్న, దేవి అన్న, ప్రకాశస్వరూపిణి చెప్పుకున్నాం కదా. పైగా శుద్ధమైన చైతన్యాన్ని, శుద్ధమైన బ్రహ్మ విద్యని గౌరీ అంటారు. ఈ జగత్తంతటికి ఆధారమైన శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ శుద్ధ చైతన్యమే గౌరీ. అందుకే తేట తల్లి అని, ప్రకాశస్వరూపిణి, రెండు అర్థములు తీసుకోవాలి ఇక్కడ. నారాయణ నమోస్తుతే. ఇప్పుడు ఈ శ్లోకం ఎంత రమ్యంగా కనబడింది. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరినీ కూర్చోబెట్టి జగద్గురువులు మనకి ఉపదేశం చేశారు అనుకుందాం. ఈ మంత్రాన్ని భావన చేసుకుందాం. ఇప్పుడు మనం చేసిన అర్థస్ఫూర్తి చాలదా దీని పారాయణ ఫలాన్ని ఇవ్వడానికి? సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తే. సృష్టిస్థితి వినాశానాం హేతుభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. చిన్న చిన్న మాటలే గాని ఎంత తేటగా ఎంత విస్తారంగా చెప్పాడు చూడండి. జగజ్జనని అంటే సృష్టిస్థితులయ్యలకు మూలమైన సనాతని, సనాతని అంటే శాశ్వతమైనది, సనత్ అనే శబ్దానికి శాశ్వతం అని అర్థం. సృష్టిస్థితి లయలకు ఈవిడ మూలం, కానీ ఈవిడికి సృష్టి స్థితి లయాన్ని మార్పులు లేవు. ఆవిడ వల్ల మార్పులు జరుగుతున్నాయి, కానీ ఆవిడికి మార్పు లేదు. ఆ మార్పు లేని తల్లి కనుక సనాతని. మరి ఆవిడ యందు గుణాలన్నీ కనబడుతున్నాయంటే గుణములకు ఆవిడ ఆశ్రయము, అయితే వాటి యందు గోచరిస్తున్నప్పుడు గుణమయిగా ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. ఒక దీపం వెలుగుతుంటే దాని ముందు ఒక ఎర్రని అద్దం పెట్టారు, అప్పుడు కాంతి ఎలా వచ్చింది? ఎర్రని కాంతి వచ్చింది. ఈ కాంతి అద్దానిదా దీపానిదా? దీపానిదే. రంగు దీపానిదా అద్దానిదా? అద్దానిది. కానీ మీరు కాంతిగా చూసినప్పుడు రెండు కలిపి చూశారు కదా. అసలు కాంతి లేకపోతే ఎరుపు మాత్రం తెలుస్తుందా? ఇది మీకు అర్థం కావాలి అంటే గుణములతో కూడి ప్రపంచమంతా కనబడినప్పుడు ఈ గుణములు మాయా వికారములు. ఆ వికారముల్లో వ్యాపించిన గౌరీ మాత్రం నిర్వికార, ఆవిడ దీపం లాంటిది. ఈ కనిపిస్తున్న గుణములు అద్దం వంటివి కనుక అద్దములో ఉన్నటువంటి ఆ రంగు కాంతిని ఆశ్రయించుకుని ఉంది గనక గుణాశ్రయే. ఆ కాంతే ఈ రంగులో గోచరిస్తూ మనం గోచరింపజేస్తున్నప్పుడు ఆ రంగులో కాంతి కలిసిపోయి ఉందా లేదా, అప్పుడు గుణమయ్యే. ఇది అర్థం తెలుసుకుంటే చాలు. గుణానికి నిర్గుణానికి ఎలా భేదం చూసుకోవాలి దీన్ని బట్టి చూసుకోండి జగత్తులో. అందుకే మనం రెండు కన్ఫ్యూజ్ చేసి సగుణ నిర్గుణం అంటే కొందరు తలనొప్పి వచ్చేస్తుంది, సరిగ్గా అర్థం చేసుకోలేక. ఇది తెలుసుకుంటే చాలు. జడమైనటువంటి గుణములు అమ్మ వలన చైతన్యాన్ని పొందుతున్నాయి. లేకపోతే ఏమున్నాయి ఇక్కడ? చైతన్యమే లేకపోతే వాడికి వ్యక్తీకరణ లేదు, ఏమీ లేదు, యాక్టివిటీ లేదు. అక్కడ యాక్టివిటీ లేవు, నువ్వు తెలుసుకోలేవు. కానీ నువ్వు తెలుసుకుంటున్నావంటే యాక్టివిటీ ఉంది కదా, ఆ యాక్టివిటీ ఆవిడ వల్ల వచ్చింది. ఆవిడ లేనప్పుడు జడములే కనుక ఆవిడే వాటి ఎందు ఉంటూ వాటిగా కనిపిస్తున్నది మనకి. గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. అటువంటి ఆ తల్లి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి, పరాయణం అనే మాట ఇక్కడ వేశారండి. మనం కూడా పారాయణ చేస్తూ ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి పనికి వస్తుంది ఇది. పరాయణం పారాయణం రెండు ఒకటే శబ్దములు. పరాయణము అంటే ఇదే పని పెట్టుకుంటే దాన్ని పారాయణం, అదే పని పెట్టుకుంటే పారాయణం, ఇంతకు మించి ఇంకేమీ లేదు, అదే చేస్తూ ఉంటే అదే పారాయణం. దీన్ని తత్పరత అని మరొకటి అంటారు, తత్పరతే పారాయణం. కనుక నేను పెద్ద పారాయణ చేస్తున్నానంటే నేను తత్పరతగా ఉన్నానని అర్థం. ఈవిడికి ఎప్పుడు ఒకటే పనిట, అదేమిటంటే శరణాగత దీన ఆర్తి పర దీనార్థ పరిత్రాణ పరాయణే. శరణు వేడినటువంటి దీనులు ఆర్తులు, దీనులు అన్నప్పుడు దిగులు చెందినవారు, ఆర్తులు అంటే పీడ పొందేవాళ్ళు, వారిని అమ్మ రక్షించడమే ఆవిడ పనిట. ఇంకా ఆవిడ సిద్ధంగా ఉంది, వందే ఆలస్యం. అయితే శరణాగత అది చెయ్యాలి. శరణాగతులైన దీనుల్ని ఆర్తుల్ని రక్షించడమే పని. ఆవిడ స్వభావమే సర్వస్యార్తి హరే, అందరి యొక్క ఆర్తిని పోగొట్టడం. అసలు దుర్గాదేవి యొక్క పేరే ఆవిడ ఆర్తత్రాణ పరాయణ అనే మాటని చెప్తున్నది. అంటే దుర్గను ఆశ్రయిస్తే పీడపోతుంది. ఆర్తిని తొలగించే తల్లి దుర్గా. అందుకే ప్రారంభమే దేవి ప్రపన్నార్తి హరే అని ప్రారంభించి సర్వస్యార్తి హరే అని ఇక్కడ చెప్పారు. అందరి యొక్క ఆర్తిని పోగొట్టే ఓ తల్లి భక్తుల్ని అనుగ్రహిస్తుంది గనక భక్తి ప్రియా భక్తి వశ్య అని చెప్పినట్లుగా శరణాగతి దీనార్థ. ఇంతవరకు అమ్మ యొక్క స్వరూప స్వభావం చెప్పి, ఇప్పుడు మేము యుద్ధంలో నీ రూపాలు చూసాం, ఆ రూపాలని నీవే ఒక్కొక్క దానికి నమస్కారం. హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభక్షరికే దేవి నారాయణి నమోస్తుతే. బ్రహ్మాణి రూపం ధరించి హంసయుక్తమైన విమానంపై కూర్చొని కమండలు జలాన్ని ప్రోక్షిస్తున్నావు బ్రహ్మాణి, నీకు నమస్కారము. ఈ మాతృకల్ని చెప్తున్నారు ఇక్కడ, వరుసగా 9 వస్తాయి చూడండి. త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని మాహేశ్వరి స్వరూపేణ నారాయణి నమోస్తుతే. వీడికి ఇంకా అర్థాలు చెప్పక్కర్లేనన్న వచ్చారు ఈ రూపాలు, నమస్కారం చేసుకుంటూ వెళదాం. మయూర కుక్కుట వృతే మహాశక్తిధరే అనఘే కౌమారి రూప సంస్థానే నారాయణి నమోస్తుతే. శంఖ చక్ర గదార్షాంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృతవ సుందరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే. నృసింహ రూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోజ్జమే త్రైలోక్యత్రాణ సహితే నారాయణి నమోస్తుతే. కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్వలే వృత్రప్రాణ హరే చైంద్రీ నారాయణి నమోస్తుతే. శివదూతీ స్వరూపేణ హత దైత్యే మహాబలే ఘోర రూపే మహారావే నారాయణి నమోస్తుతే. దంష్ట్రా కరాళవదనే శిరోమాలా విభూషణే చాముండే ముండమథనే నారాయణి నమోస్తుతే. మొత్తం 9 మాతృకల్ని ఇక్కడి వరకు స్తుతించారు. అయితే ఈ మాతృకలు ఎప్పుడో వచ్చేవారు కాదు, ఎప్పుడు ఉండేవాళ్ళు. జగతను నడుపుతున్న అమ్మలు వీళ్ళు. అందుకే మీకు ఏ దేవతారాధన చేసినా మనకి మాతృకారాధన ఉంది. శైవంలో కూడా ఇది కనిపిస్తుంది మనకి, అలాగే శక్తి ఆరాధనలో ప్రతి చోట కనిపిస్తుంది. గణపతి ఆరాధనలో కూడా మాతృకారాధనలు చేస్తారు. మాతృక భైరవి ఈ రెండు తత్వములు చాలా విశేషంగా విశ్వంలో వ్యాపించి ఉంటాయి. ఈ మాతృకలు, రకరకాల మాతృకలు ఉన్నారు. మహాభారతంలో వీళ్ళ గురించి వివరణలు వస్తాయి. పిల్లల్ని కాపాడేవాళ్ళు, అలాగే తప్పు చేసిన వాళ్ళని బాల్య దశలోనే శిక్షించేవారు, అలాంటి మాతృకలు ఉంటారు. ఈ మాతృకాదేవతల అధీనంగా నడుస్తూ ఉంటుంది ప్రకృతి అది అనమాట. అందులో ప్రధానంగా ఇక్కడ 9 చెప్పారు కానీ సప్తమాతృకలుగా మనం భావిస్తే వీళ్ళ తత్వాన్ని దర్శించిన ఋషులు ఉన్నారు. మనం తత్వాన్ని సూక్ష్మంగా దర్శిద్దాం. ముందు బ్రహ్మాణి. ఈ బ్రహ్మాణి అనేటువంటిది ప్రధానంగా మనకి సృష్టికారిణి అనేటువంటి మాతృక. దాని తర్వాత వైష్ణవి స్థితికారిణి అయిన మాతృక. ఈ వ్యాపకత్వానికి సంబంధించిన మాతృక ఈవిడ. ఈవిడ వల్ల వ్యాపకత్వం అనేది జరుగుతుంది. ఇక త్రిశూల చంద్రాహిధరే, ఈ మాహేశ్వరి స్వరూపం ఏమిటి అంటే ఈ మోహాన్ని వ్యాపింపజేస్తుంది రండి. చాలా ముఖ్యమైన విషయం మోహం అంటే, ఎంత విన్నా ఎంత చేసినా ఇంకా వదలదు అది. అదే కదా బాధ సమాధిది వాళ్ళది. అది వ్యాపింపజేసేవాడు మహేశ్వరుడు. వాడిని పట్టుకుంటే తీసేస్తాడు కూడా, అది ఆయన పనిది. ఇక మయూర కుక్కుట వృతే మహాశక్తి ధరే అనఘే కౌమారి. కౌమారి అనగా ఇక్కడ బ్రహ్మజ్ఞాన స్వరూపము, జ్ఞానప్రదాయకుడు సుబ్రహ్మణ్యుడు ఆ స్వరూపం, అది ఇచ్చే మాతృకది. ఇక వారాహి, ఈ తల్లి గురించి గట్టిగా ఎందుకు నిన్న కూడా నొక్కి చెప్పాం, ఈవిడ యజ్ఞ వారాహి. యజ్ఞమునందు స్వాహ స్వధా వశట్టు ఉంటాయి, ఇది తెలుసుకోండి. దానివల్ల మనకు వర్షము, వర్షం వల్ల అన్నం, ఆ అన్నం మనం తింటున్నాం. కనుక దేవతలకు అన్నం పెట్టు స్వాహ స్వధా రూపములతో, దేవతలు నీకు వర్ష రూపంలో అన్నాన్ని ఇస్తారు, అది నువ్వు మింగు. కనుక మనం తింటున్న అన్నానికి కారణం యజ్ఞమైతే, యజ్ఞము దేవతలకు అన్నం, అవునా లేదా? కనుక దేవతలకి అన్నం పెట్టే యజ్ఞ రూపిణి ఈవిడ, అందుకు యజ్ఞ వరాహము. కనుక స్వాహ స్వధ అనే మూర్తులతో ఉంటుంది, అందుకు భూమిని ఉద్ధరిస్తున్న రూపం ఈవిడే. గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే అని చెప్పడంలో అర్థమేంటి, భూమిని అలా ఎత్తి పట్టుకుందిట వారాహి రూపం. ఇలా ధ్యానించాలి, చక్రాన్ని పట్టుకున్నది, భూమిని ఎత్తి పట్టుకున్న రూపం, అంటే అన్నప్రదాయనిగా భూమిని కాపాడుతున్నది. అందుకే భూదేవికి వరాహశక్తికి అనుబంధం అని చెప్తారు. భూమి వరాహము అని చెప్పడంలో భూదేవికి పతిస్థానంగా వరాహుడు ఉంటాడు. అక్కడ వారాహి అంటే తద్గతమైన శక్తి. కానీ వారాహి శక్తిని ఎవరైతే భావిస్తారో వారికి అన్నము లోటు ఉండదు. కానీ అన్నప్రదాయని, వారాహి అంటే అన్నప్రదాయని, యజ్ఞస్వరూపిణి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చెప్పాం, మళ్ళీ ఎందుకు ఇంత ప్రత్యేకంగా పలికిస్తున్నాడే స్వామి అని భావన చేస్తే, శంకర భగవత్పాదుల వారు నాలుగు పీఠముల్లో నాలుగు విధములైనటువంటి మహావాక్యములు, నాలుగు వేదములు ప్రతీకలుగా పెడుతూ ఒక్కొక్క చోట రక్షణ శక్తిగా ఒక్కడు పెట్టాడు ఆయన. శృంగగిరిలో శృంగేరి శారదాంబ ఉంది, రక్షణ శక్తి వారాహి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నిన్న ఇక్కడ కూర్చుని ఆవిడ ఎక్కువ కదిలిస్తోంది, ఎందుక అంటే ఇది రహస్యం. శృంగేరి పీఠం నీడలో ఉన్నాం కనుక వారాహిదేవిని మనం మాటిమాటికి స్మరించుకుందాం. ఇవిడ పంచమీ పంచభూతేశి అని చెప్పినటువంటి తల్లి దండనాథ, అటువంటి ఆ తల్లికి మనం నమస్కారం చేసుకుందాం, వారాహి రూపిణి. ఇక నృసింహ రూపేణ ఉగ్రేణ నిన్ననే చెప్పుకున్నాం, ఇంద్రశక్తి శివదూతి. ఈ నృసింహం అనేటువంటిది ఇక్కడ సంశయఛేదకారిణి అనేటువంటి తత్వం, సందేహాలను పోగొట్టేటువంటి పెద్ద శక్తి. ఉన్నాడా లేడా అనే సందేహం తేల్చి పారేశాడు ఎవరు, నరసింహస్వామి. ఆ తత్వం ఉన్నది ఇక్కడ, అది నృసింహతత్వము. ఇది మనకి శత్రు సంహారకమైన తత్వం కూడా ఇది. ఇక ఇంద్రుడు, ఇది పరాక్రమ స్వరూపం. ఇంద్రుడు ఎప్పుడు పరాక్రమం, వజ్రము పరాక్రమము. ఇది ఇంద్రశక్తి అంటే ఎప్పుడు పరాక్రమమే. మనకి సూర్యుడి నుంచి వచ్చే పిడుగులో ఇంద్రశక్తి ఉంది, అందుకు ఇంద్రాణి ఐంద్రి. దశమహావిద్యలో ప్రచండ చండి, చిన్నమస్త అని చెప్పబడుతున్న గొప్ప శక్తి ఇది. ఇవన్నీ సామాన్య విషయములు కావు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ మళ్ళీ. ఇక శివదూతి అంటే దుష్టశక్తులను దునుబాడే మంత్రశక్తులన్నీ శివదూతి స్వరూపంలో మనకి కనబడుతున్నాయి. ఇక చాముండ లయకారిణి అనేటువంటి శక్తిగా భాషిస్తున్నది. మొత్తం నవమాతృకలు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి మాతృకలకి నమస్కారం చేసుకుందాం. కాళరాత్రి స్వరూపేణ త్రైలోక్యమధనుజ్యతే మహాకాళి మహాశక్తే నారాయణ నమోస్తుతే అని అధిక పాఠాలు కొన్ని కనబడుతున్నాయి, వాటికి నమస్కారం చేసుకుని లక్ష్మీ లజ్జే మహావిద్యే. ఇక్కడ వరకు మాతృకలైపోయాక అమ్మ యొక్క వివిధ విభూతులు చెప్తున్నారు ఇక్కడ. లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టే స్వధే ధ్రువే అని చెప్పినప్పుడు మనం యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు, ఆ సూక్తములు చెప్పినవని గుర్తు తెచ్చుకోండి. లక్ష్మి లజ్జ విద్య శ్రద్ధ పుష్టి స్వధ ధ్రువ ఇత్యాది శక్తులు. మహారాత్రి మహామాయే నారాయణమూస్తుతే మేధే మేధాసి దేవి విదిత అఖిల శాస్త్రసార, అంటే అక్కడ చెప్పాను కదా, ఇక్కడ చెప్పక్కర్లేదని మీకు గుర్తు చేయడం కోసం. మేధే సరస్వతి వరే భూతిభాభ్రవితామసి, భూతిభాభ్రవి అన్నప్పుడు ఇక్కడ బాగా ప్రకాశస్వరూపిణి, పైగా తామసి అంటే తమోగుణమగా అనగా విశ్వాన్నంతటిని లోగనేటటువంటి తమశక్తిని. అయితే కొందరుమంది ఇక్కడ తాపసి అన్నారు. తాపసి అని చెప్తే భూతిభాభ్రవి తాపసి అంటే తామగ్నివర్ణాన్ తపసా జ్వలం తీం అనే భావాన్ని తీశారు. తపస్సుతో జ్వలిస్తున్న ప్రకాశము, అంటే నిరంతరం ఐశ్వర్యస్వరూపిణిగా జ్ఞానరూపిణిగా ప్రకాశిస్తున్న తల్లి. నియతే, నియతే అంటే జగతి నడవవలసిన పద్ధతి అని, ఆ విధంగా ఉన్నటువంటి తల్లి ప్రసీద. ఈశే నారాయణి నమోస్తుతి, ఈ విధంగా నారాయణి సూక్తం పూర్తి చేస్తూ సర్వస్వరూపే సర్వేసి సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే, భయాల నుంచి పోగొట్టేది. ఇక్కడ సంఘటన కంటే భయంకరమైంది భయం. కొంతమంది భయం వచ్చినప్పుడు వణుకుపోతారు, సంఘటన వచ్చినప్పుడు కామ్గా ఉంటారు. అంటే ఇక్కడ పడాల్సింది కూడా అక్కడ పడిపోయాడు అనమాట. అందుకు ఆ భయం ముందు పోవాలి. భయం అజ్ఞాన కల్పితం. కనుక అజ్ఞాన కల్పితమైన భయాన్ని పోగొట్టే తల్లి నీకు నమస్కారము. ఇప్పుడు మొత్తం తత్వాన్నంతా చెప్పి అమ్మను అభ్యర్థిస్తున్నారు. ఏ తత్తే వదనం సౌమ్యం నీ యొక్క ఏ సౌమ్యమైన వదనం ఉన్నదో అంటే అసుర సంహారం చేసి వీరు వైపు చూస్తూ నవ్వుతూ ఉన్న ముఖాన్ని వాళ్ళు ఒక్కసారి దర్శిస్తూ, ఈ ముఖం ఎప్పుడు మా హృదయంలో ఉండాలి తల్లి, అది ప్రకాశమానంగా ఉంది ఆ ముఖం, అది ఏతత్తే వదనం సౌమ్యం. ఈ శ్లోకం అంతా అమ్మ ముఖాన్నే చెప్పారు. మీరు ఎప్పుడైనా భావన ధ్యానం చేసుకోవచ్చు. మీరు కలకత్తా వైపు వెళితే బెంగాల్ దేశంలో వాళ్ళ ఇళ్లల్లో ఒక అమ్మవారి ముఖం పెట్టుకుంటూ ఉంటారు, చూడండి చక్కటి ముఖాలు, అవి తెచ్చుకుని మనవాళ్ళు కూడా అక్కడక్కడ అలంకరించుకుంటుంటారు. బహుశా ముఖం మాత్రమే పెట్టుకోవడం ఏంటంటే ఈ శ్లోకం ఆధారమేమో అనిపిస్తుంది మనకి. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం, మూడు కళ్ళతో అలంకృతమై అద్భుతంగా కనబడుతున్నటువంటి నీ సౌమ్య వదనము పాతున సర్వభూతేభ్య మమ్మల్ని సర్వభూతముల నుంచి కాపాడుగాక, కాత్యాయనీ నమోస్తుతే. ఇది ఇవన్నీ కూడా అభయప్రదాయకమైన శ్లోకములండి. ఈ శ్లోకంలో పఠిస్తే చాలా రక్షణ మనకు లభిస్తున్నది. కాత్యాయని అనగా తేజస్వరూపిణి సూక్తం కదా, అందుకే ఇక్కడ అభ్యర్థనకు వచ్చేప్పుడు కాత్యాయని శబ్దం వేశారు, కాత్యాయని నమోస్తుతే. ఇప్పుడు వదనమైంది కదా, శూలం పట్టుకుందిట, ఆ శూలం కూడా అమ్మ పక్కన పెట్టే కాదు, అసురు సంహారం చేసావు అది ఎప్పుడు నీ చేతిలో ఉండాలి, అది మాకు రక్షణ. అమ్మవారు ఆయుధాలని తలంచుకుంటే రక్షణ. జ్వాలాకరాళం అత్యుగ్రం, జ్వాలాకరాళం జ్వాలలు వెదజల్లుతూ అత్యుగ్రముగా ఉంటూ అశేషాసుర సూదనం సమస్తమైన అసురుణ్ణి సంహరించగలిగేటువంటి త్రిశూలం పాతును భీతేహే, మా భయములన్నింటినీ ఆ త్రిశూలము తొలగించుగాక మమ్మల్ని కాపాడుగాక, భద్రకాళి నమోస్తుతే. భద్రకాళి అంటే ఆవిడ కాళి అనగా ఉగ్రం అనుకుంటామే కానీ ఆవిడ స్వభావం భద్రం. భద్రమైన కాలము కలిసి వచ్చే కాలము భద్రకాళి, క్షేమంకరమైన కాలస్వరూపమే భద్రకాళి నమోస్తుతే. ఇప్పుడు త్రిశూలం కాపాడుగాక అన్నారు కదా, హీనస్తి దైత్య తేజాంసి స్వనేనా పూర్యయా జగత్ సా ఘంటా పాతునే దేవి పాపేభ్యో నస్సుతానివ. అమ్మా పాపాల నుంచి భయాల నుంచి నీ యొక్క ఘంటానాదం నన్ను కాపాడాలి అన్నారు. ఘంటానాదం పాపాలను పొగుడుతుందిట, ఆ ఘంటానాదంతో నువ్వు కాపాడాలని అర్థం ఇక్కడ. ఘంట ఆవిడ మోగిస్తే కానీ మోగదు, తనంత తను మోగుతుందా, కనుక ఆవిడ కాపాడాలని అర్థం ఇక్కడ. ఆవిడే కాపాడాలి, ఎలాగూ సుతానివా, కన్నబిడ్డల్ని తల్లి కాపాడినట్టు కాపాడమ్మా ఘంటానాదముతో, ఇది చెప్పారు. పాపేభ్యో నస్సుతానివా హినస్తి దైత్య తేజాంసి, ఆ ఘంటానాదం దైత్యుల తేజస్సుని పరాక్రమాన్ని హీనస్తి నశింపజేస్తుంది అటువంటి ఘంట. ఇక చేతిలో ఖడ్గం ఉంది, ఆ ఖడ్గాన్ని కూడా నమస్కారం చేస్తున్నారు. అసురా సుర్ఘ్వషా పంక చర్చితస్తే కరోజ్వల శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతావయం. ఓ చండికా నీకు నమస్కరిస్తున్నాను తల్లి, నీ ఖడ్గము మాకు శుభంకరముగుగాక, శుభమునకై అగుగాక. ఇది ఇవన్నీ కూడా మనకు రుద్రంలో చెప్పిన మంత్రములే. శివో నస్సుమనాభవ, అది అసురా సుర్ఘ్వషా పంక చర్చితస్తే కరోజ్వల. నీ చేతిలో థళథళలాడుతున్న కత్తి ఉందే, ఆ కత్తికి ఎర్రటి మరక ఉందిట. ఆ మరక ఏమిటంటే రాక్షస సంహారం చేసినప్పుడు అంటిన నెత్తురుతో మెరిసిపోతున్న నీ కత్తి నన్ను కాపాడుగాక. దృశ్యాన్ని ఎలా ఇస్తున్నారు చూడండి. రోగానశేషానపహంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాన్న విపన్నరాణం త్వామాశ్రిత హ్యాశ్రయతాం ప్రయాంతి. ఈ శ్లోకంలో మళ్ళీ అద్భుతమైన ప్రస్తావన చేస్తున్నారు, అందుకే సప్తశ్లోక్యలో దీనికి స్థానం ఉంది. ఇది అనుసంధానం చేస్తే రోగాలు పోతాయట, అది చెయ్యాలి, ఇలా చేసి పారాయణ చేయాలి. అయితే శ్రద్ధ, శ్రద్ధ ఉంటే తీవ్రంగా శీఘ్రంగా ఫలిస్తుంది, శ్రద్ధ లేకపోతే చేయుగా చేయుగా ఎప్పటికో శ్రద్ధ వచ్చి అప్పుడు ఫలిస్తుంది. ఇందులో చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే, అమ్మా నువ్వు సంతోషిస్తే సర్వరోగాల్ని పోగొడతావు, నీకు కోపం వస్తే అన్ని అభీష్టాలు నశింపజేస్తావు అన్నారు ఇక్కడ. రోగాన్ అశేషాన్ అపహంసి తుష్ట, తుష్ట అంటే సంతోషిస్తే, రోగాన్ అపహంసి అశేషాన్ సమస్త రోగాల్ని పోగొడతావు, రుష్టాతు నీకు కోపం కలిగితే, కామాన్ సకలానభీష్టాన్ అపహంసి సమస్తమైన కోరికల్ని నశింపజేస్తావు అని. నీకు కోపం వస్తే నశింపజేస్తావు, అనుగ్రహిస్తే అందిస్తావు అని. ఈ శ్లోకం మనం చదివేటప్పుడు అమ్మ నీకు కోపం వస్తే నశింపజేస్తావన్న మాట కూడా మనం భరించలేం, ఎందుకంటే నశింపజేస్తే ఎలాగా అభీష్టములన్నీ, రోగాలు పోగొడుతుందంటే సంతోషమే, అభీష్టాలు పోగొడితే ఎలాగా, అమ్మ కోపానికి గురి కాకుండా ఉండాలి. అమ్మకి ఎప్పుడు కోపం వస్తుంది, భగవంతుడికి అసలు ఎప్పుడు కోపం వస్తుందో శాస్త్రంలో డెఫినేషన్ చెప్పాడు, గుర్తుపెట్టుకుంటే జరగదు, స్పష్టమైన వివరణ ఎక్స్ప్లెనేషన్. అదేమిటి అంటే, నిజాజ్ఞారూప నిగమా అని తను ఆజ్ఞారూపముగా శాస్త్రములు చెప్పింది, ఆ శాస్త్రాలను ఎవడు అతిక్రమిస్తాడో వాడిపై కోపం వస్తుంది, శాస్త్రాలను ఎవడు అనుసరిస్తాడో వాడిపై కృప వస్తుంది, ఇంతే. అందుకు శాస్త్రాలను అతిక్రమిస్తే అపుణ్యం, శాస్త్రాన్ని అనుసరిస్తే పుణ్యం, అందుకు నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అది అన్నమాట. అపుణ్యఫలప్రద అంటే పాపానికి ఫలం, రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ అపహంసి, పుణ్యఫలప్రద రోగాన శేషాన్ అపహంసి, తుష్ట. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, ఆవిడ తుష్ట అయ్యేటట్టు చూడాలి, రుష్ట అయ్యేటట్టు చూడకూడదు. అదేనమాట, నువ్వు ధర్మంగా ఉండు, తప్పితే పశ్చాత్తాపడి ఆవిడ శరణు వేడు, ఆవిడ తప్పకుండా తుష్టురాలవుతుంది. అయితే ఈ చిన్నపాటి రుష్ట అనే భావం కూడా భరించలేక కొందరు మహర్షులు ఒక చిన్న మాట మార్చారు ఇక్కడ, ఆ మార్చింది కూడా చెప్తాను, మార్చి కూడా చదువుకోవచ్చు. రోగాన్ అపే అశేషాన్ అపహంసి తుష్ట దదాసి కామాన్ సకలాన్ అభీష్టాన్. ఇంకా రుష్ట అనే పదం పోయింది ఇక్కడ. అమ్మ కోపగిస్తే అనే మాట కూడా భరించలేని సున్నిత హృదయుడు ఎవడో పనిచేశాడు. బాగుంది, తీసుకోవచ్చు మీరు. సమస్త రోగముల్ని నువ్వు సంతోషించి పోగొడతావు, రోగములను పోగొడతావు, సకల అభీష్టాల్ని ఇస్తావు. దదాసి కామాన్ సకలాన్ అభీష్టాన్, బాగుంది కదా ఈ మార్పు తీసుకోవచ్చు. మొత్తానికి త్వామాశ్రితానాం నవిపన్నరాణం త్వామాశ్రిత హ్యాశ్రయతాం ప్రయాంతి. ఇది విద్యుచ్ఛక్తి లాంటి రెండు వాక్యాలండి. అమ్మా, నిన్ను ఆశ్రయించిన వారికి విపత్తులు లేవు. అసలు నిన్ను ఆశ్రయించిన వారే దేనిని ఆశ్రయించాలో దానిని ఆశ్రయించారు. ఈ మాట త్వామాశ్రిత హ్యాశ్రయతాం ప్రయాంతి, ఇది చాలా ముఖ్యమైన మాట అండి. దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకున్నారు. మనం అంటాం ఫలానా విషయంకి ఫలానా వాళ్ళని పట్టుకున్నానండి లాభం లేదండి అని. ఇంకోటి చెప్తాడు, నేను ఫలానా వాడు పట్టుకున్నావా అయితే పని అయిపోతుంది, వాడిని పట్టుకుంటే చాలు ఇంకా పట్టుకోక్కర్లేదు. కనుక లోకంలో ఏదైనా జరగాలి అంటే ఒక్కొక్కటి ఆశ్రయిస్తూ వెళతాం. వాడు నాలుగు తంతే మరొకటి దగ్గరికి 40 తింటాం ఎప్పటికీ. అనేక మంది వైద్యుల దగ్గర తిరిగి తిరిగి మరింత ముద్ర పెట్టుకుని ఎక్కడికో వెళ్తాం. అలా ఉంటుంది లోకంలో. కానీ ఎవరిని ఆశ్రయిస్తే ఇంకెవరిని ఆశ్రయించని అవసరం లేదో వారినే ముందు ఆశ్రయిస్తే అంత బాగుపడిపోతాం. కనుక నిన్ను ఆశ్రయించిన వాడు సరి అయిన ఆశ్రయాన్ని ఆశ్రయించిన వాడు. ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే వేదం చెప్పిన ఉపమానమే చెప్తా. కొట్టుకుపోతూ ఉన్నాం ప్రవాహంలో, మూడు వస్తువులు మీకు కనబడుతున్నాయి. మీలాగే కొట్టుకుపోయే మరొకడు, ఒక కర్ర దుంగ, మూడవది పడవ, మూడున్నాయి. ఎక్కడ ఒడ్డు చేరాలంటే మీరు దేన్ని ఆశ్రయిస్తారు? ఇంత ఆలోచన తెలివైన వాళ్ళం కదా, పడవ ఎక్కిపోతాం అంతే. ఎందుకంటే పడవ కొట్టుకుపోతున్నది కాదు, మళ్ళా కొట్టుకుపోవడానికి దిగలేదు అది. కొట్టుకుపోయిన వాళ్ళని కాపాడడానికి దిగింది పడవ, అంతే కదా. నౌక అందుకు వచ్చింది, మిగిలిన రెండు కొట్టుకుపోతున్నాయి. నువ్వు కొట్టుకుపోతున్న వాడితో కొట్టుకుంటే ఇద్దరు కలిసి ఎక్కడికో కొట్టుకుంటారు. ఆ దొంగ మీద పడితే ఏ మూలకి వెళ్తామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కనుక కొట్టుకుపోయేవాడికంటే బెటర్ దొంగ, దానికంటే బెటర్ నౌక. మూడు కనబడితే దేన్ని పట్టుకుంటావు? నౌకని. కనుక ప్రవాహంలో కొట్టుకుపోయిన వాడు నౌకని ఆశ్రయిస్తే ఎంత క్షేమంగా ఒడ్డుకు చేరుతాడో, సంసారంలో కొట్టుకుపోయేవాడు నిన్ను ఆశ్రయిస్తే అంత క్షేమంగా ఒడ్డుకు చేరుతాడమ్మా. ఇది ఉపమానం. అది త్వామాశ్రిత హ్యాశ్రయతాం ప్రయాంతి. ఈ మాట వేదం నావేవ సింధుం దురితాద్యగ్ని అనే మాటలో చూపించింది. నావేవ అంటే నావవలే అనేటువంటి మాట ఇక్కడ మన దీని నుంచే నేవి ఈ శబ్దములన్నీ వచ్చేయండి. అది గొప్ప ఆలోచించవలసింది. కనుక అమ్మ పెద్ద నౌక, సంసార నిస్తరణ నౌక, తారిణీ భవతారిణి అది అనమాట. దాటించే తల్లి త్వామాశ్రిత హ్యాశ్రయ, దిక్కైన తల్లి. ఇక్కడ దుర్గని నారాయణి అనే భావం తలకు డెఫినేషన్ ఇక్కడ చెప్పాడండి. అంత అద్భుతంగా ఆవిష్కరించాడు. ముగింపు కలుతున్నాం. ఏతత్ కృతం యత్ కథనం త్వయాజ్య ధర్మ ద్విషాం దేవి మహాసురాణం రూపైరనేకైర్ బహుధాత్మమూర్తిం కృత్వాంబికే తత్ ప్రకరోతి కాన్య. ఓ తల్లి, ఇప్పటి వరకు నువ్వు చేసిన యుద్ధం ఉన్నదే త్వయాజ్య, ఇప్పటి వరకు నువ్వు చూపించిన ఈ స్వరూపం, యుద్ధం చేస్తూ నీ నుంచి వచ్చిన అనేక మూర్తులు, వీళ్ళు తెలివైన వారు, అనేక అనేకంగా చూడకుండా అనేక మూర్తులతో నువ్వు వచ్చి యుద్ధం చేసావు. అంటే అనేకం కనబడ్డా ఏకమనే స్పృహ వాళ్ళకు ఉంది. అమ్మ ఎన్ని రూపాలున్నా ఆవిడ అమ్మే అనే ఎరుకు వాళ్ళకి కలిగి ఉంది. గనక రూపైర్ అనేకై బహుధా ఆత్మమూర్తిం కృత్వా, ఆత్మమూర్తి నీ యొక్క నిజమూర్తిని అనేక మూర్తులుగా చేసి నువ్వు చూసినటువంటి యుద్ధం ఉన్నదే, ఎవరు చేయగలరమ్మా నువ్వు తప్ప అన్నారు ఇక్కడ. అంటే మోక్షం అంటే ఇస్తే నువ్వే ఇవ్వాలి ఇన్ని రూపములతో. అదే నీ గురించే విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు ఆద్యేషు వాక్షేషు చ కాత్వధన్య. అన్ని విద్యలు అన్ని శాస్త్రములు వివేక దీపాన్ని వెలిగించేటువంటి వాక్యములు అంటే ఏమిటి? విద్యలు శాస్త్రములు అంటే అయిపోయింది, వేదాది శాస్త్రములు, వేదములు శాస్త్రములు. వివేక దీపేషు ఆద్యేషు వాక్షేషు అంటే మహావాక్యములు. ప్రజ్ఞానం బ్రహ్మహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ఇవేవైతే చెప్పబడుతున్నాయో తత్వమసి, ఈ మహావాక్యములనే ఇక్కడ ఆద్యేషు వాక్షేషు అని అంటారు. ఆ మహావాక్యములు ఎందున్నది కూడా నువ్వే తల్లి, నువ్వు తప్ప ఇంకెవరున్నారు అక్కడ? కనుక సర్వశాస్త్రములు సర్వే వేదాయత్పద మామనంతి, ఉపనిషద్ వాక్యం అది. సర్వవేదములు ఏ పరమపదాన్ని చెప్తున్నాయో ఆ పరమపదస్వరూపానివి నువ్వే, మోక్షస్వరూపునివి. కానీ పక్వత లేని జీవుల్ని తిప్పుతూ ఉంటావే. మమత్వ గర్తేతి మహాంధకారే విభ్రామయత్యేతదతీవ విశ్వం. ఈ సమస్త విశ్వాన్ని మమత్వము అనేటువంటి గోతిలో పెట్టి తిప్పుతూ ఉన్నావు. చెప్పాక బాణలి బాండి మూకుడు దానిలో తిప్పుతోంది గారెలన్నిటి. మమత్వ గర్తం ఇది పెద్ద గొయ్యండి, దిగితే పైకి రాలేము. దిగితే పైకి రాలేం సరికదా, దిగి పైన ఒకటి ఉందని తెలుసుకోలేము. గొయ్యే సమస్తం అనుకుంటూ ఉంటాం, అందరం ఆస్థితిలోనే ఉన్నాం. ఆ గొయ్యిలో తిప్పుతోంది రా, మమత్వమే పెద్ద గొయ్యి. అది మామూలు గొయ్యి కాదు, పైన ఒకటి ఉందేమో కనబడదు. మహా అంధకారే పరమ అజ్ఞానమయమైన మమత్వం అనే చీకటిలో గోతిలో ఈ సంసార కూపంలో తిప్పుతూ ఉన్నావు నువ్వే. ఆ నువ్వే మహావాక్య రూపుడివే, మోక్షాన్ని కూడా ఇస్తూ ఉన్నావు అని రెండూ చూపించారు ఇక్కడ వీళ్ళకి అర్థం కావడానికి. మొత్తానికి ఒక్కడ తెలిసిందమ్మా, ఎక్కడ భయం కలిగితే అక్కడ నువ్వు మమ్మల్ని ఈ ప్రపంచాన్ని కాపాడు. ఒకటే ఈ అడగడం తెలివి. రక్షాంసి ఎత్రోగ్ర విషాశ్చ నాగా యత్రారయో దస్యు బలాని యత్ర దావానలో యత్ర తథాబ్ది మధ్యే తత్ర స్థితాత్వం పరిపాసి విశ్వం. ఎక్కడ రాక్షసులున్నారో అంటే నన్ను బాధ పెట్టేవాళ్ళు, భయంకరమైన విషసత్వాలున్నాయో, ఎక్కడ శత్రువులున్నారో, ఎక్కడ చోరులున్నారో వాళ్ళని చెప్తారా అడ్రస్లు? మనం బయలుదేరిపోతాం వెళ్ళిపోతాం, ఎక్కడెవడో. మొన్న ఈ మధ్య భయంకరమైన సంఘటన, ఎంతో కాలంగా నమ్మకమైన డ్రైవర్ కదా అని బెంగళూరు నుంచి ఆ డ్రైవర్తో వస్తుంటే వాడే మధ్యలో ఆపి పొడిచి ఉన్నదంతా ఉచ్చుకుపోయిట. ఎవడు నిన్నటి వరకు ఉన్నవాడు ఎవడు శత్రువు అవుతాడో తెలీదు. శత్రు జాతి వేరే లేదు, ఉన్నవాళ్లలోనే నిన్న మిత్రుడి వాళ్ళ శత్రువు అవ్వచ్చు. వీటన్నిటి నుంచి అమ్మ కాపాడాలి, ఆవిడ తప్ప ఇంకోరు కాపాడలేరు. మనం మేధావుల్లో ఒక్కొక్కరి గురించి నిర్వచిస్తుంటాం, నువ్వు ఎవడు నిర్వచించడానికి? ఎవడ బుద్ధులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. అన్ని బుద్ధులు ఆవిడ చేతిలో ఉన్నాయని తెలిస్తే ఆవిడని ఆశ్రయించిన వాడు బుద్ధి బాగుంటుంది. అందుకు చోరుల గుంపులు ఉన్న చోట, ప్రకృతి వైపరీత్యాలు ఉన్న చోట, సముద్ర మధ్యంలో ఉన్నప్పుడు, ఏ సంకట స్థానములు ఉన్నప్పటికీ కూడా తల్లి ఆ సంకటములు యందు నిన్ను స్మరిస్తే చాలు, రక్షిస్తావు. కనుకనే సంకటం రావడం అనేది వేరే విషయం, సంకటంలో అమ్మ గుర్తు రావడం గొప్ప విషయం. కనుకనే కష్టాలు వచ్చినప్పుడు నిన్ను నువ్వు గుర్తొస్తే చాలు తల్లి. అందుకే అలాంటి సమయంలో దుర్గమ్మని తలంచుకుంటే చాలు, రక్షిస్తుంది. అరణ్యే రణే దారుణే శత్రు మధ్యే నలే సాంగరే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేక గతిర్దేవి నిస్తార నౌక నమస్తే జగత్తారిణిత్రాహి దుర్గే నమస్తే జగత్తారిణిత్రాహి దుర్గే. ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం నుండి అందులో వాక్యం మీకు చూపించాను. అరణ్యంలో రణంలో దారుణమైన శత్రు మధ్యంలో అగ్నిలో సాగరంలో రాజగేహంలో పెద్దవాళ్ళతో పనిపడినప్పుడు అన్నిట్లోని త్వమేకా గతిర్దేవి నిస్తార నౌక, ఆ కష్టం నుంచి బయటపడేసే తల్లి, కష్టం నుంచి బయటకు దాటించేసే తల్లి దుర్గమ్మ. అనాథస్య దీనస్య తృష్ణార్తురస్య భయార్థస్య భీతస్య బద్ధస్య జంతో త్వమేకా గతిర్దేవి నిస్తార నౌక నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వమూర్తే నమస్తే జగద్వంజపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఓ తల్లి, విశ్వేశ్వరీత్వం పరిపాసి విశ్వం, విశ్వాత్మిక ధారయసీతి విశ్వం, విశ్వేశవంజా భవతి భవంతి విశ్వాశ్రయాయే త్వయి భక్తి నమ్రాహ. అమ్మా, నీ ఎడల మేము భక్తితో నమ్రులమి ఆశ్రయిస్తున్నాము. నువ్వు విశ్వేశ్వరివి, విశ్వాత్మికవు, విశ్వాశ్రయవు. మూడు మాటలు చెప్పారు. నువ్వు విశ్వమునకు నియామకురాలవు గనక విశ్వేశ్వరి, విశ్వరూపిణివి గనక విశ్వాత్మిక, విశ్వానికి దిక్కైన దానివి గనక విశ్వేశ్వరి. అంతేకాదు విశ్వేశ వంజ, విశ్వలు విశ్వానికి ఈశ్వరుడిగా కొందరు నువ్వు అపాయింట్ చేసావు, దిక్పాలకులు, గ్రహదేవతలు, బ్రహ్మ విష్ణు రుద్రులు, వీరందరూ విశ్వానికి నియామకులు. వాళ్లకు కూడా నువ్వు నియామకురాలవి, వాళ్ల చేత పూజింపబడుతున్నావు విశ్వేశ వంజ్యా. ఈ మొత్తం విశ్వశబ్దంతో చెప్పిన దాని యొక్క ప్రత్యేకత మనం గమనించితే అమ్మ యొక్క ఉత్కృష్ట స్థితి మనకి అర్థమవుతున్నది. దేవి ప్రసీద పరిపాలయనోరి భీతే నిత్యం యథాసుర వధాదధునైవ సజ్జ పాపాని సర్వజగతాం ప్రశమం నయాసు ఉత్పాతపాక జనితాంశ మహోపసర్గాన్. అమ్మా అనుగ్రహించు, మాకు శత్రుబాధ లేకుండా చేయు, మా ఈ జగత్తులో ఉన్న పాపాలన్నీ తొలగించు. ఇది కోరుకుంటే చాలండి. మన సృష్టి రకరకాల పాప సంకల్పాలు, పాపాచరణలు పెంచి పెరిగిపోతున్నాయి. ఎవడు ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు. పాపమని తెలుస్తున్నా ఎదుర్కోలేని పరిస్థితులు మనకున్నాయి. ఏ ఏ చట్టములు లోకక్షేమం కోసం చేయబడ్డాయో వాటినే చక్కగా వాడుకుని దుర్వినియోగం చేస్తూ విదేశీ శక్తులు మన సధర్మాన్ని దెబ్బతీస్తూ ఆక్రమించుకుపోతున్న కాలంలో మనం ఉన్నాం. పాపం కనబడుతోంది, ఏమీ చేయలేకపోతున్నాం. ఎవడైనా నోరు విప్పంటే అలాంటి మాట్లాడొద్దండి, మీకు ముందే చెప్తున్నామని హెచ్చరిస్తున్నారు. కానీ అమ్మ ఉండగా భయం ఏంటి, ఇక్కడే మాట్లాడుకుందాం. అమ్మకు చెప్పుకుంటున్నాం, ఈ పాపములన్నీ పోగొట్టు తల్లి అని కనీసం అనగలిగినా చాలు, మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధాలు చేయలేకపోయినా కనీసం అమ్మ ముందు మా సనాతన హైందవ ధర్మం రక్షింపబడాలి. దీన్ని ఆక్రమించుకుంటూ వైరస్ లాగా వ్యాధిలాగా వ్యాపించున్న పరధర్మాలన్నీ నశించాలని ప్రార్థిద్దాం మనందరం. ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్థహారిణి త్రైలోక్యవాసి నామిడ్యే లోకానాం వరదా భవా. అమ్మా నమస్కరించిన మా అందరినీ అనుగ్రహించు తల్లి, సమస్త పీడల్ని పోగొట్టే తల్లి విశ్వ ఆర్తిహారిణి, సమస్త పీడల్ని పోగొట్టే తల్లి, ముల్లోకములు అందరి చేత పూజింపబడే తల్లి, లోకములకు వరదురాలవు, వరములివ్వమ్మా. చిట్ట చివరికి వాళ్ళు అన్నది లోకానాం వరదా భవ. అప్పుడు తల్లి వెంటనే అంటుంది, దేవి వాచ వరదాహం సురగణ, మీకు వరదురాలని అయ్యను, ఏం కావాలో అడగండి, జగతాం ఉపకారకం కండిషన్ అనగానే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. ఇదొకటి సప్తసురుగులు చేర్చుకున్నారు. అమ్మవారు కోరుకోమనగానే ఒకటే వరం కోరుకున్నారు, బాగుంది మనం కూడా అడగచ్చు. అందరు అడగాలి. ఇప్పుడు మొత్తం భారతీయ హైందవ జాతి అమ్మ ముందు రెండు చేతులు జోడించి అడగవలసిన పరిస్థితి ఇది. ఏది చేయలేకపోతే ఇదేనే చేయాలి ధర్మం కోసం. మనం సర్వబాధా ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి, ఇది హిందువు యొక్క గొప్పతనం. అంతేగాని నా వాళ్లే బాగుండాలి, నా వాడు కాకపోతే వాడిని నావాడిగా మార్చి బాగు చేస్తాను, నా వాడు ఇంకా మారకపోతే వాడిని చంపేస్తాను అనేటువంటి ధర్మం కాదు మనది, అవునా లేదా? ఎవడు ఏ మతంలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా అందరూ బాగుండాలని కోరుకుంటాం, కానీ మన వారిగా మార్చి బాగు చే వాళ్ళే బాగుండాలనం మనం. అందుకు మన గొప్పతనం ఏంటంటే లోకా సమస్తాశుకరో భవంతు సర్వ బాధా ప్రశమనం త్రైలోక్యస్య, ముల్లోకాలకి బాధలు పోవాలి అఖిలేశ్వరి ఇది. అంతేకాదు ఏవమేవ త్వయ కార్యం ఇది అడగాలి. అమ్మ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అస్మద్వైరి వినాశనం, అందరూ బాగుండాలి మేమనుకుంటాం కానీ మమ్మల్ని బాగుండకుండా చేసే బాధాకర శక్తులు ఉన్నాయో వాటిని నువ్వు నశింపజేయి తల్లి ఇది. ఇది మనం ప్రార్థించాల్సిన పని. మనందరం కలిసి సమూహంగా ఈ చండీ యాగం చివరిలో ఆ చండీదేవిని ఇదే ప్రార్థిద్దాం, ఏ విధర్మ శక్తులు వచ్చి సనాతన హైందవ ధర్మాన్ని దెబ్బతీస్తున్నాయో వంచనలతో కపటాలతో, వాటిని చూస్తూ ప్రతి వాళ్ళు బాధపడుతున్నారు, అవునా లేదా? ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. అమ్మని ఆశ్రయిద్దాం, అమ్మ శక్తి ఈ జగత్తులో ప్రవేశించి భారతదేశాన్ని సనాతన హైందవ ధర్మ దేశంగా వర్ధిల్లజేయుగాక, కాపాడుగాక, ఇది మనం చేద్దాం, ప్రార్థిద్దాం. అప్పుడు అమ్మంది, మీకేం పర్వాలేదురా రాక్షస బాధలు వచ్చినా పోగొడతాను, అయిపోయాయి అనుకున్నావా, ఇంకా చాలా వస్తాయిలే రాక్షస బాధలు. కాలం వెళుతూ ఉంటే ఈ తారుమారు అవుతాయి, ఎప్పుడు వచ్చినా నేను కాపాడతానుగా, పర్వాలేదు. ఎలా కాపాడతాను, రాబోయే రూపాలు చెప్తోంది, ఇప్పటివరకు అయిపోయిన రూపాలు, ఇప్పుడు రాబోయే రూపాలు. వైవస్వతెంతరే ప్రాప్తి అష్టావింశతి మే యుగే, వైవస్వ మనమంత్రం ఒకటి వస్తుంది, అంటే ఇంకా రాలేదు అప్పటికి కథ జరిగే టైంకి, ఇప్పుడు వస్తుంది వైవస్వ మనమంత్రం. ఇది ఏ మనమంత్రంలో జరిగిందో మనకేం తెలుసు, నమస్కారం. వైవస్వతెంతరే ప్రాప్తి, కథ చెప్పేది స్వారోచిష మనమంత్రంలో, జరిగింది ఇప్పుడు మనకు తెలియదు ఏ కల్పాల్లో జరిగిందో. అమ్మవారి కథలకి కాలం వెతకద్దు, హిస్టరీ వెతకద్దు, దయచేసి నమస్కారం పెట్టుకోండి. ఆవిడ చెప్తోంది హిస్టరీ ఏమని, కొన్నాళ్ళకి వైవస్వ మనమంత్రం వస్తుంది, అప్పుడు 28వ మహాయుగం వస్తుంది, ఇప్పుడు నడుస్తోంది అది. 28వ మహాయుగంలో శుంభుని శుంభులు అనేటువంటి మరొక రాక్షసులు, అన్య అంటే ఇప్పుడు అయిపోయిన వాళ్ళు గారు, మరొకరు వస్తారు ఆ పేరు పెట్టుకుని, ఒకే పేరు ఉన్న వాళ్ళు అందరు లేరండి, దుర్మార్గులు ఉన్నారు సన్మార్గులు ఉన్నారు, వదులుదాం. శుంభుని శుంభులు మరో ఇద్దరు వస్తారు, వాళ్ళని కొట్టడం కోసం నేనే పనిచేస్తాను. అప్పుడు నేను ఎలా పుడతానంటే ఆ ద్వాపర యుగంలో నేను నందగోపకులే జాత యశోదా గర్భసంభవా, యశోదమ్మకి నేను నందగోపకులంలో పుడతాను, ఆ నా పేరు వింధ్యవాసిని అన్నాడు. అది వింధ్యవాసిని. ఎప్పుడైతే కంసుడికి బుద్ధి చెప్తుందో ఆవిడ అట్టుంచొట్టొచ్చి వింధ్య పర్వతంలో వసించింది, ఈ శుంభుని శుంభుల్ని అక్కడి నుంచి కొట్టింది, అది వింధ్యవాసిని. ఆ తల్లి ఈవిడనే షేర్వాలి అంటారు, పులి మీద కూర్చుని ఒక రూపం కనబడుతుంది, ఆవిడే వింధ్యవాసిని. మరి సింహవాహిని కనబడింది కానీ పులివాహనం కనబడలేదంటే ఆవిడే దుర్గ, ఆవిడ కూడా దుర్గయ్యే, ఆవిడ వ్యాఘ్రవాహనం మీద ఉంటుంది, ఈవిడ వింధ్యవాసిని. ఈవిడ అష్టభుజ దశభుజ రెండు చెప్పబడ్డాయి, కానీ ప్రధానంగా అష్టభుజాలతో ఉంటుంది ఈవిడ వ్యాఘ్రవాహిని. ఈవిడిని వింధ్యవాసిని అంటారు. వింధ్యవాసిని రూపం ఎలా ఉంటుంది. అంతేకాదు మరికొంతకాలానికి వైప్రచిత్తులు అనేటువంటి రాక్షసులు ఉంటారు, వాళ్ళు భయంకరంగా లోకాలని పీడిస్తుంటే వాళ్ళని నవిలేస్తాను నేను. ఆ నవిలినప్పుడు వాళ్ళ రక్తం నా దంతాలు కంటుకుని దానిమ్మ గింజల్లా కనబడతాయి నా దంతాలు, దాడిమీ కుసుమోపమాహ. అప్పుడు నా దంతాలు అలా కనబడ్డాయి గనక నన్ను రక్తదంతి అని అంటారు. ఇది రెండో రూపం, ఒకటి వింధ్యవాసిని, రెండవది రక్తదంతి, మూడవది ఒకప్పుడు చాలా కాలం ఒక భయంకరమైన కరువు వస్తుంది, ఆ కరువుతో బాధపడి మునులందరూ నన్ను ప్రార్థిస్తే నేను అనంత నేత్రాలతో ఈ విశ్వానంతటిని చూసి తడుపుతాను. అప్పుడు ఋషుల యొక్క ప్రార్థన విని నా నుంచి రకరమైన శాకములను ఉత్పన్నం చేస్తాను, పంటల్ని కూరగాయలని పళ్ళని ఉత్పన్నం చేస్తాను. అనంత నేత్రాలతో చూసినప్పుడు నన్ను శతాక్షి అంటారు, శాకములను ఉత్పన్నం చేసినప్పుడు నన్ను శాకంభరి అంటారు. మరో రెండు రూపాలు వచ్చాయి. ఈ రెండు పేర్లు తలంచుకుంటే చాలు. అంటే మనం ముగ్గురు చరిత్రలే కాదు, చాలా చరిత్రలన్నీ అమ్మ చెప్తోంది ఈ చరిత్రలన్నీ. కనుక శతాక్షి శాకంభరి, ఇదే విశాలాక్షి అన్నపూర్ణ, ఈ తత్వమే గుర్తుపెట్టుకోండి. శతాక్షి శాకంభరి. ఆ తర్వాత నేను దుర్గముడు అనే రాక్షసుని సంహరిస్తాను, అప్పుడు దుర్గాదేవి అని అంటారు. అలాగే నేను ఒకప్పుడు హిమాచలంలో ఆవిర్భవించి భీముడు అనేటువంటి రాక్షసుని సంహరిస్తాను, భయంకరమైన రూపం ధరించి లోకానికి భయం కలిగించే రాక్షసుని సంహరిస్తాను, అప్పుడు భీమాదేవి అని వ్యవహరిస్తారు. ఇది అమ్మవారి యొక్క ఆరవ రూపం. దుర్గమాసుర సంహారం చేసినప్పుడు దుర్గా, భీమాదేవిగా అసుర సంహారం చేసిన హిమవత్ పర్వతంలో అప్పుడు భీమాదేవి, తర్వాత అరుణుడు అనేటువంటి రాక్షసుడు ముల్లోకాల్ని బాధపెట్టినప్పుడు నేను భ్రామరి నాదరూపం ధరించి వివిధములైనటువంటి తుమ్మెదల్ని నా నుంచి ఉత్పన్నం చేసి ఆ అసుర సంహారం చేస్తాను, అప్పుడు నన్ను భ్రామరీ శక్తి అంటారు. చిట్ట చివరికి భ్రామరి చెప్పారు, యోగశాస్త్రంలో భ్రామరి ముద్ర ఉన్నది. వీటన్నిటికీ విశేషములు, కానీ జరిగినా జరగాల్సిన కథలు కాదు. యోగపరంగా మనలో ఉన్న తత్వములు ఇవన్నీ. ఇలా భ్రామరీదేవిని కూడా చెప్పి ఇలాగే ఎన్నెత్తుతాను, ఇత్తం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదా వితీర్యాహం కరిష్యామ్యరి సంక్షయం. ఇలా ఎప్పుడెప్పుడు దానవుల బాధ కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతరించి శత్రు బాధ పోగొడతాను అన్నది. ఇంకా తర్వాత అధ్యాయం మొదలవుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా అమ్మవారు మాటలే ఎక్కువ చివరి వరకు. ఇవంతా ఫలశ్రుతి. ఈ ఫలశ్రుతిలో ఇప్పటి వరకు చెప్పినటువంటి నా చరిత్రల్ని ఎవరు చదువుతారో ఎవరు వింటారో అది ఏకచేత సహా ఏకాగ్ర బుద్ధితో శ్రద్ధతో వింటారో నతేషాం దుష్కృతం కించిత్, వాళ్ళకి పాపములు ఉండవు, దుష్కృతం వల్ల వచ్చే ఆపదలు ఉండవు, వాళ్ళకి దారిద్ర్యం ఉండవు, ఇష్టమైన వాటితో వియోగం ఉండదు, వాళ్ళకి శత్రుభయం ఉండదు, రాజభయం ఉండదు, అగ్నిభయం ఉండదు, అస్త్రభయం ఉండదు, శస్త్రభయం ఉండదు. ఈ కథలు వింటేట. కనుక 9 రోజులు విన్నవారికి ఏ ఫలమో చూడండి. ఇక్కడ నిజానికి ఆ ఫలం ఇవ్వదలుచుకున్న వాళ్ళని అమ్మ తీసుకొచ్చింది ఇక్కడికి. అంతే, ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసినా ఎవరు రాగలరంటే అమ్మ ఎవరిని రప్పించుకుంటే వాళ్ళు వస్తారు. అందుకే ఎప్పుడూ మహావిషయముని కాలక్షేప దృష్టితో చూడకూడదు. ఏది ఏ రోజు మనం వెళ్ళలేకపోతే ఏ శక్తిని కోల్పోతామో అనే భావంతో వస్తే ఏమొస్తుంది వాళ్ళు తెలుసుకోండి. ఏం చెప్తుందో తల్లి ఇక్కడ. అయితే ఈ చరిత్ర ఎప్పుడూ వినాలి. శ్రోష్యంతి, అదొకటి ముఖ్యం. వినడం వినిపించడం చాలా ముఖ్యం. ఇది అది కూడా అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం, అష్టమి నవమి చతుర్దశి, ఈ 3 తిథులు పూర్వం ఎందు మరీ ముఖ్యమన్నారు. మనకు 2 తిథులు కలిసి వచ్చాయి. పైగా పూర్ణత్వం చేసుకునేది నవమి నాడు. దుర్గ యొక్క అసలు చరిత్రంతా ఒక్కరోజు అష్టమి నాడు చెప్పుకున్నామంటే ఈ కూర్పంతా మాదా అమ్మవారిది. అసలు ఇవాళ మేము ప్రారంభిద్దాం అనుకున్నది వేరు, అమ్మవారి యొక్క పద్ధతి వేరు. ముగిద్దాం అనుకున్నది వేరు, అమ్మవారి ప్లానింగ్ వేరు. ఎత్రై తత్పక్షతే సమ్యంగ్ నిత్యమాయతనే మమ, ఏ ఇంట్లో దీన్ని ఎప్పుడు చదువుతారో ఆ ఇంట్లో సమస్త శక్తులతో దుర్గమ్మ ఉండి రక్షిస్తుంది. సదానత్వ ద్విమోక్షామి సాన్నిధ్యం తత్రమే స్థితం. అంతేకాదు పూజాకాలంలో యాగాలలో దీన్ని పారాయణ చేయాలి. ఏ పూజ జరిగినా ఏ కాలంలో చేసినా ఆ పూజలో చేసినటువంటి ఏవైనా దోషాలుంటే అవన్నీ పోయి సత్ఫలితం లభిస్తుంది. దీని పఠనం శ్రవణం రెండూ గొప్ప వేషమా. ముఖ్యంగా శరత్కాలంలో చేసే నా మహాపూజ నాడు దీన్ని ఉపయోగించడం చాలా మంచిది. అటువంటి వాడు సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సమన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యత్ నశంశయ. 12వ అధ్యాయంలో 12వ శ్లోకం ముఖ్యమంటారు. ఇది పఠించే వాళ్ళకి విన్నవాళ్ళకి సర్వబాధలు తొలగి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఇందులో సందేహము లేదు. శృత్వా మమైతన్ మాహాత్మ్యం తథా చుత్పత్తయ శుభాహ పరాక్రమంచ యుద్ధేషు జాయితే నిర్భయ పుమాన్. ఈ కథ విన్నవాడికి, అందులో నేను చూపించిన లీలలు నా పరాక్రమ గాథ ఇవన్నీ విన్నవారికి శత్రునాశనం జరుగుతుంది, మంగళములు ప్రాప్తిస్తాయి, వంశవృద్ధి జరుగుతున్నది. ఏమైనా చెడు కలగాని వస్తే నా చరిత్రను మననం చేస్తే తొలుగుతుంది సుమా దుస్వప్న ప్రభావము. అలాగే శాంతి కర్మలు దీనివల్ల శాంతిని పొందుతాయి, గ్రహపీడలు తొలగుతాయి, బాలగ్రహాలు నశిస్తాయి. మైత్రీకరణం అంటే పడని వాళ్ల మధ్య స్నేహాన్ని ఏర్పాటు చేయగలదు. అటువంటి దివ్య మహిమలు ఎన్నో ఉన్నాయి. శృతం హరతి పాపాని తథా ఆరోగ్యం ప్రయచ్చతి రక్షాంకరోతు భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ. నా జన్మలు అంటే నా అవతారాలు ఎవరైతే వింటారో శృతం విన్నవాడి యొక్క పాపములు పోతాయి, ఆరోగ్యం కలుగుతుంది, రక్ష లభిస్తుంది. ఇంకేం కావాలండి? 3 లభిస్తాయి. యుష్మాభిస్తుతయో యాశ్చాయాశ్చ బ్రహ్మర్షి భీకృతాః. మీరు స్తోత్రం చేసింది, ఋషులు స్తోత్రం చేసినవి. ఈ స్తోత్రములు మరీ ముఖ్యం సుమా అని మళ్ళీ చెప్పినది. అందుకే మనం స్తోత్ర చతుష్టయం స్తోత్ర చతుష్టయం ఎందుకన్నాం? అందుకే బ్రహ్మర్షిభికృత యుష్మాభిస్తుత బ్రహ్మణాచకృత అనగానే మొత్తం నాలుగు చెప్పారు ఇక్కడ. దేవతలు, మహర్షులు, బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తోత్రం అంటూ అరణ్యే ప్రాంత రేవాపి దావా అగ్నిపరివారిత, ఏ కష్టం వచ్చినా ఈ స్తోత్రాన్ని శరణ్యంగా వాడుకోవాలి అనే మాట చెప్పి అప్పుడు అమ్మవారు అభయం ఇచ్చి అంతర్ధానమైపోయారు ఆ తల్లి. వ్యాప్తం తయే తత్సకలం బ్రహ్మాండం మనుజేశ్వర మహామాయ మహాదేవి మహాకాళి స్వరూపయ. ఆవిడే మహామాయ, మహాదేవి, మహాకాళి. సంహార సమయంలో కాళి, సృష్టి సమయంలో బ్రహ్మశక్తి, స్థితి సమయంలో ఆవిడే రక్షకురాలు, ఆవిడే ఆశ్రయించిన భక్తులకి లక్ష్మిని వృద్ధి చేస్తున్నటువంటి తల్లి. విన్నారా అని అన్నాడు సుమేధ సురధుడితో సమాధితో. అని చెప్పి ఈ కథని మీరు మననం చేయండి, మీకు మంత్రాన్ని ఇస్తాను అని చెప్పి అమ్మవారి మంత్రాన్ని ఇచ్చి అమ్మవారి చరిత్రను చెప్పారు. ఎప్పుడు మంత్రం ఇచ్చేటప్పుడు మంత్రం ఇచ్చి ఊరుకోకుండా మంత్ర మహిమ, మంత్ర దేవతా స్వరూపము, స్వభావము, కథ చెప్పాలి. అప్పుడు జపం చేసేటప్పుడు అవన్నీ గుర్తురావాలండి, అప్పుడు సాధన అవుతుంది. అలా ఇస్తాడు గురువు, అలా ఇచ్చాడు, ఇచ్చి సాధన చేసుకోండి అని చెప్పగానే ఆ గురువు దగ్గర దీక్ష తీసుకుని ఆ సమీపంలో ఉన్నటువంటి నదీ తీరంలో అమ్మవారి మూర్తిని తయారు చేసేట పులిని ఇసుకు తిన్నయందు మహీమయీం దేవి దేవ్యాహ మూర్తిం కృత్వా, మట్టితో అమ్మవారి మూర్తిని చేసి ఆరాధన చేశారు వాళ్ళు. అలాగ వాళ్ళు 3 సంవత్సరములు జితేంద్రియులై ఆరాధన చేయగా అమ్మవారు ప్రత్యక్షమయ్యారు వారు ఉభయుల ముందు, సురధుడు సమాధి ముందు ఫలమిస్తున్నారు. ఏం కావాలనైనా అని అడిగింది. ఇక్కడ మనం పరిశీలించవలసిన ప్రధాన అంశం ఏంటంటే ఇద్దరు ఒకే దేవతను ఆరాధించారు. గురువు ఒకరే, మంత్రం ఒకరే, ఉపాసన ఒకటే, అన్నీ ఒకటే. వరం కోరుకుంటే మాత్రం ఇద్దరు వివిధ వేరువేరు వరాలు కోరుకున్నారు. దీన్ని బట్టి చూడాల్సిందని జీవలక్షణం ఉంటుంది. అది జీవలక్షణం. ఉపాసన ఒకటే, మంత్రం ఒకటే, దేవత ఒకటే, గురువు ఒకటే, అన్నీ ఒకటే, కోరికలు మాత్రం వేరు. జీవలక్షణం. ఈ పట్టు, ఈ కథ చాలా ముఖ్యమండి. ఇక్కడే ఏకాగ్ర చూపించండి. ఇంతవరకు అయిపోయింది సరే. చివరికి వచ్చేటప్పటికల్లా మనం సినిమాల్లో శుభం వచ్చినప్పుడు ఎలా లేచిపోతారో అలా కదులుతుంది మనలోనే. లేవకపోయినా మనసు లేచిపోతుంది, లేవకూడదు, ఇక్కడే కూర్చోవాలి. ఇది అసలైన ముఖ్యం. ఇది ఎందుకు చెప్పాడు ఋషి ఇక్కడ, ఇది పట్టుకోండి. ఈ సురధుడు సమాధి, వారు ఉభయుల్ని అమ్మ అడిగితే వాళ్ళు ఏం కోరుకున్నారు చూడండి. సురధుడు ఏమడిగాడంటే, అమ్మా ఇంకెప్పుడూ కూడా నాకు రాజ్య భ్రంశం అనేది జరగకూడదు. అంటే నాకు తిరిగి రాజ్యం కావాలని కోరిక వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోకూడదు. లేనిది రావడం యోగం, వచ్చింది పోకుండా ఉండడం క్షేమం. కనుక నాకు రాజ్యం తిరిగి రావాలి, శత్రుబాధ నాకు ఉండకూడదు అని అడిగారు. ఈయన్ని అడిగింది, నీకేం కావాలనైనా అని సమాధి. వీడు అన్నాడు, అమ్మా అయిన వాళ్ళు కూడా కాదన్నాక ఇంకా దేని మీద మమా, నాకు పనికి మాలిన మోహాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇవ్వమ్మా అని అడిగాడు. వీడిది అడిగాడు, ఎందుకంటే వీడి సమాధి కదా, బుద్ధిమంతుడు, అందుకు వీడు చక్కగా అడిగాడు. అడగగానే ఆ తల్లి అంటుంది, కొద్ది రోజుల్లోనే నీ శత్రువులందరూ నీకు పరాక్రాంతులు అవుతారు, నీకు పరాక్రమం వస్తున్నది, అస్ఖలితమైన రాజ్యం నీకు లభిస్తుంది. అంటే మరి దాని పడిపో, వచ్చిన పొజిషన్ కలకాలం ఉంటుంది, తర్వాత కాలం తీరి నువ్వు పోతావు, చాలా కాలం సుఖంగా ఉండి ఆయువు తీరిపోతావు దీర్ఘాయువు తర్వాత. అప్పుడు నువ్వు సూర్యునికి పుత్రుడిగా పుట్టి మనువు అవుతావు. ఎంత కోరుకున్న కోరికకి ఎంత ఇచ్చిందండి. పోయిన రాజ్యం వస్తే చాలు అనుకుంటే మనువుగా చేసేసింది ఆవిడ. అందుకే ఫలమ పిచ వాంఛా సమధికం, కోరిన కోరికని నువ్వు అంచనా కూడా వెయ్యలేనంత గొప్పగా తీర్చగలదు అమ్మవారు. సమాధి ఉంటుంది, వైశ్యవర్య మహానుభవ నువ్వు అడిగేవే నీకు మోక్షానికి హేతువైన జ్ఞానాన్ని ఇస్తున్నాను అన్నది. ఇది బ్రహ్మజ్ఞానం. అది ఆ తల్లి ఇస్తేనే వస్తుంది. బ్రహ్మజ్ఞానం వస్తే అదే మోక్షం. అది ఇస్తున్నాను అనగానే వారిద్దరు నమస్కరించి ధన్యులైపోయారు. ఈయన తన రాజ్యానికి వెళ్ళి హాయిగా పాలన చేస్తున్నారు. మొత్తం భూమండలం మనకి అధిపతి అయిపోయాడు అతను. మరి ఈ మహానుభావుడు చేశాడు, జీవన్ముక్తుడైపోయాడు. జీవన్ముక్తుడు మరణించేక మోక్షం కాదు, జ్ఞానం వస్తేనే జీవన్ముక్తుడు వాడు. జీవన్ముక్తులే తిరుగుతున్నాడు. జీవన్ముక్తులు ఎలా తిరుగుతారో, వైశ్యశ్చ నిర్మమో, ఇంకా మమ అనేది లేదు వాడికి. ఎంత గొప్పగా సాధించాడు చూడండి. ఆ మమ అనే అజ్ఞాన బాధ లేదు. జ్ఞాని, మరి చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, దేవ్య ఆరాధన తత్పర, ఆ ఇంద్రియాలతో దేవిని ఆరాధిస్తూ తీర్థేషు విచరన్ గాయన్, పవిత్ర తీర్థముల్లో సంచారం చేస్తూ గాయన్ భగవత్యా గుణానథ, అమ్మవారి దివ్య గుణములనే గానం చేసుకుంటూ తీర్థముల్లో తిరుగుతూ జ్ఞాని అయి నిరంతరం అమ్మ స్థితిలోనే ఉన్నాడు. అలా కాలాన్నంతటిని గడిపి జీవన్ముక్తుడైన ఇతడు తర్వాత విదేహముక్తిని కూడా పొందాడు అని చెప్పినది. విన్నావు కదా ఈ చరిత్ర అని చెప్తున్నాడు మార్కండేయుడు భాగురికి, అని చెప్తున్నాయి తిత్తిరి పక్షులు జైమిని మహర్షికి. చెప్పి ఇది దివ్యమైందయ్యా ఈ కథ. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, మన సురధులమా సమాధులమా? రెండూ కావాలి. అది ఇక్కడ చెప్పుకోవాల్సింది. మన సురధులం కావాలి, సమాధి కావాలి, రెండూ కావాలి. ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అమ్మవారు ప్రాపంచికమైన సుఖములు ఇవ్వగలరు, ప్రపంచాతీతమైన మోక్షము ఇవ్వగలరు అని చెప్పడం కోసమే ఈ కథ ప్రధానంగా ఉన్నది. అంటే భుక్తి ముక్తి ప్రదాయిని, ఐహిక భోగాలు ఇవ్వాలన్నా ఈవిడే ఇవ్వాలి, మోక్షం ఇవ్వాలన్నా ఈవిడే ఇవ్వాలి, ఏది కావాలని ఈవిడే పట్టుకోవాలి. మోక్షంకి ఎప్పటి నుంచి తొందర లేదండి, మరొకరి దగ్గరికి వెళ్తాను అనక్కర్లే, అవి కావాలని ఈవిడ అడగాలి. ఈవిడ అడిగారనుకోండి, ముందు ఇవన్నీ ఇస్తూ జ్ఞానం ఇచ్చి క్రమంగా మోక్షానికి ఇచ్చేస్తుంది ఆవిడ. అది కూడా తెలుసుకోవాల్సింది. అందుకే అమ్మను పట్టుకుంటే అన్నీ ఉంటాయని చెప్పడం, ఇది ప్రధానమైన మాట. అయితే సురథ, సమాధి, సుమేధ ఈ మూడింటిని జాగ్రత్తగా చూద్దాం. సురథం, రథం అండి, ఉపనిషద్ భాషల్లో దీన్ని టెర్మినాలజీని మనం డీకోడ్ చేసుకుంటాం, వెళదాం. రథం అంటే ఉపనిషద్ భాషలో ఇంద్రియాని హయాన్యాహు, ఇంద్రియములు గుర్రములుగా కలిగినటువంటి, బుద్ధి పగ్గములుగా కలిగిన శరీరమే రథం. ఉందా లేదా అందరికీ? అందుకు మనందరం రథులమే, రథములు ఉన్నాయి. ధీ అంటే బుద్ధి, అది ఉంది కదా, బుద్ధి ఉంది కదా, కనుక రథము బుద్ధి అందరికి ఉన్నాయి. కానీ అది సురథమయ్యిందా, ఇది ఆలోచించండి. సురథం కావాలి. సురథం, సు అంటే మేలైన, మేలైన పనులు చేస్తూ మేలుగా ఉంటే అదే సురథం. మేలైన పనులు చేయాలి, నీ శరీరంతో చేసేవన్నీ సత్కర్మలు చేయి, అలాగే నీ శరీరం మేలుగా ఉండాలి, ఇంద్రియాలన్నీ. ఇది కోరుకుంటాం కానీ అది కోరుకో, అంత తొందరగా సత్కర్మలు చేయాలి, అన్ని సుష్ఠుగా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడు సురథం అవుతుంది. కనుక ఈ సత్కర్మలు చేస్తూ దృఢమైనటువంటి తుష్టు వాగంస స్తనూభి అన్నారు కదా, అటువంటి దివ్యమైన అంగములతో మనం ఆరాధన చేయాలి, అది సురథం. కనుక ఎవరు ఇంద్రియములు భగవత్ కైంకర్యమునకై వినియోగింపబడుతూ సత్కర్మలు చేస్తూ ఉంటారో ఆ ఇంద్రియములు ఉన్నవాడు సురథుడు, ఇది అన్నమాట. అందుకు మన సురథలం కావాలి. సురథం అంటే అప్పుడు ఈ రథస్పృహ నీకున్నంతకాలం నువ్వు అమ్మవారిని ఏమని అడగాలంటే, అమ్మా నా రాజ్యం బాగుండాలన్నది, అంటే నా బతుకంతా చక్కగా క్షేమంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలమ్మా అని నీకు దేహజ్ఞానం ఉన్నంతకాలం అడగాలి, అర్థమైంది కదా ఈ సురథుడు. ఇక సమాధి, సమాధి అంటే సమత్వ బుద్ధి, శీతోష్ణముల యందు సుఖదుఖముల యందు అన్నిటికీ సాక్షీభూతంగా చూడగలిగినటువంటి స్థితి, రాగద్వేషాలు లాభాలాభాలు ఈ ద్వంద్వాలని సమముగా చూడగలిగేటువంటి స్థితి, అది యోగం. సమత్వం యోగం ఉచ్యతే గీతలో స్వామి చెప్పాడు. అలాంటి సమబుద్ధి ఏదో సమాధి, ఆ బుద్ధి వస్తేనే నీకు మోక్షం కావాలని బుద్ధి పుడుతుంది. కనుక నీ బుద్ధి సమాధి కావాలి, నీ శరీరం సురథం కావాలి, ఇది చేసుకోవాలి. కనుక మన బుద్ధి ఎప్పుడు సమాధి చేసుకోండి, అంటే సుఖదుఖాలకు సమంగా ఉండాలి, లాభాలాభాల్లో సమంగా ఉండాలి, పొంగిపోకూడదు కుంగిపోకూడదు జీవితంలో ఉన్నంతకాలం. కనుక బుద్ధి అలా ఉండాలి, శరీరం సత్కర్మలకు వినియోగిస్తూ భగవదర్పణ బుద్ధితో ఉండాలి, తెలిసిపోయింది కదా. కనుక కర్మ సురథం, తెలివి సమాధి, ఈ రెండు అమ్మవారికి అర్పణం కావాలి. అవ్వాలి అంటే అలా అర్పణం చేసే గురువుగారు కావాలి, ఆ గురువు గొప్ప తెలివైన వాడు కావాలి. ఏ తెలివి మనల్ని తరింపజేస్తుందో ఆ తెలివి సుమేధ, గొప్ప మేధ, అదే గురువు. కనుక సుమేధ అంటే గురువు, సురథ సమాధి అంటే సాధన. నీ శరీరం సురథమై సాధన, నీ బుద్ధి సమాధి అయ్యే సాధన. సాధకుడు ఉండవలసిన లక్షణాలు సురథ సమాధి, గురువు ఉండవలసిన లక్షణాలు సుమేధ. వాడు బ్రహ్మవిద్యనిస్తాడు, బ్రహ్మవిదాంబర, ఆ బ్రహ్మ విద్య నిన్ను తరింపజేస్తుంది. బ్రహ్మవిద్య పొందినటువంటి వాడికి శరీరం ఉన్నంత వరకు ఈ జీవితము బాగుంటుంది, ఆ బుద్ధి ఎప్పుడు ఆ జ్ఞానంతో మేళనమై మోక్షాన్ని పొందుతుంది. ఇది ఇందులో చెప్పినటువంటి ప్రధానమైన సారాంశం. ఇలా అనుగ్రహించినటువంటి అమ్మవారి చరిత్రను ఎవరు పఠిస్తారో, చివరి వాక్యం ఇది, మార్కండేయుడు చెప్తున్న ఆఖరి వాక్యం, మొదటి వాక్యం చెప్పుకున్నాక, యయేతశ్చ పఠేన్నిత్యం శ్రద్ధయా ప్రియతో నరః సర్వాన్ కామాన్ అవప్నోతి శతవర్షంచ జీవతి. దీన్ని నిత్యం పఠించిన వాడి కోరికలు లభిస్తాయి, నూరేళ్లు బ్రతుకుతాడు. జన్మంతా చేసిన పాపం ఒక్కసారి దీన్ని జపం చేస్తే పోతుందన్నారు. జన్మంతా చేసిన పాపం ఆ విధంగా. అంతేకాదు ఈ పుస్తకం ఇంట్లో ఉండి దానికి పూజ చేస్తే ఆ గృహంలో ధనధాన్య సంపత్తులు వృద్ధి చెందుతాయి. యయే తత్ పుస్తకం నిత్యం భక్త్యా సంపూజయే నరః గృహే తస్య ధనం ధాన్యం సంపద్వృద్ధిశ్చ జాయతే. అంతేకాదు నాధయో వ్యాధయో ఘోరా నచ తస్కర వైరిభి పుత్రపౌత్రాభివృద్ధిశ్చ జాయతే చండికాజ్ఞయా. చిట్ట చివరికి యాతో పూర్తయింది, మొట్టమొదటి సాతో పూర్తయింది. సా యా, సా అంటే ఆమె, యా అంటే యవతే, యవతయో ఆమె సావర్ణి సూర్య తనయ యో మను కచ్చతేష్టమహ నిషామయ తదుత్పత్తిం విస్తరాద్ గదతో మమ. ఇటువంటి దివ్యమైనటువంటి దేవీ మహాత్మ్య గ్రంథాన్ని మనం 9 రోజులు ఒక పారాయణ పద్ధతిలో, అనుష్ఠాన పద్ధతిలో చెప్పుకున్నాం. ముఖ్యమైనవి ఏవి విడిచిపెట్టుకోలేదు, అని స్పష్టంగా తెలుస్తున్నది. అమ్మ అనుగ్రహం చేత అమ్మవారి యొక్క ఈ పీఠంలో జగద్గురువుల ఆశీస్సులతో మనం చెప్పుకున్నాం దీన్ని. ఎన్నో చండీ యాగములు జరిగినా జరుగుతున్నా జరగబోతున్నా ఒక పవిత్రమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో చెప్పడించేది ఇది మరింత శక్తివంతమవుతుంది. ఇక్కడ విన్నవారికి, చెప్పిన వారికి, చెప్పించిన వారికి కూడా ఆయురారోగ్యాది సిద్ధులు ఏవైతే అమ్మ చెప్పిందో అవన్నీ లభిస్తాయి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పూత్రిణః అధనాః సధనాః సంతు జీవంత సర్వాం సుఖం మంగళం కోసలింద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. వేద వేదాం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.